సోదరు నెవిల్, ధన్యవాదములు మీకు. ప్రభు నిన్ను దీవించును కాక. స్నేహితులారా, ఉదయ వేళ శుభోదయములు. ఈ ఉదయం ప్రభు యొక్క గృహములో తిరిగి కూడుకుని ఈ అన్ని సంవత్సరాల నుండి మనకు తెలియచేయబడిన పాత కథను అనేక మందికి తెలుపడానికి, యేసుక్రీస్తు ద్వారా దేవుని యొక్క కృప మనకు ఎలాగూ లభ్యమైనది మరలా తెలుపడానికి అది యొక్క ధనిత ఉంటున్నది. ఇంకా ప్రతి ఒక్క చోట దేవునికి ఆయన బిడ్డలున్నారు అని ఎరిగిన ప్రపంచమందు ప్రతి చోట ఉన్న ప్రజలతో ఈ కృపయందు మనము సహవాసం చేయుచున్నామని ఎరిగి మనము ఆనందిస్తున్నాము. మనము చేయుచున్న రీతిగా లేక చేయవలసిన రీతిగా బహుశా కొన్ని కొన్ని సార్లు దాన్ని ఒకరితో ఒకరము నిర్దిష్టంగా చూడము. అయితే సహజంగా ఇబ్బంది సమయం వచ్చినప్పుడు అనగా నిజమైన రంగులు కనిపిస్తవి. అయితే ఈ ఉదయము నా యొక్క తలంపులో ఒకటే ఉంటున్నది, అది ఒక కుటుంబముగా మా ఇబ్బందుల్లో మా యొక్క అవసరతలలో మాకై మీరేమి చేసి ఉంటారో దాని కొరకు మీకు ఏ విధముగా నా యొక్క ధన్యవాదాలను కృతజ్ఞతలు తెలియచేయవలనో నాకు తెలియట్లేదు. కేవలము నిశ్చిత్తమునకే సాధ్యమవుతున్నది. మా యొక్క ఇబ్బందుల్లో ఈ ఇబ్బంది సమయాల్లో నా తల్లి గృహానికి వెళ్లే సమయం అప్పుడు మీ యొక్క నమ్మకమైన స్నేహము మా ఎడల ఎలాగూ ఉన్నదో అనుభవమును నిత్యత్వం మాత్రమే మీకు తెలియచేయగలదు. నిత్యత్వమై దాని యొక్క భావము నేనెన్నడూ గ్రహించలేను. ఇప్పుడది ఎంతో ఎక్కువగా అనగా నీవు రోగిగా ఉన్నప్పుడు ఒకరు నీ యొద్దకు వచ్చి చూచినంతగా ఉంటున్నది. నేను వాటిని భరించలేనందుక అనేకములైన దూరశ్రవణ యంత్రముల వలన పలువలు సార్లు ఆ సమయములకు దూరంగా పారిపోతుంది. ఇతర సేవకులకు నేను దూరశ్రవణ యంత్రములు తిరిపి తద్వారా నాకు సహాయము కోరితని ఆ తర్వాత కొంచెము నిరుత్సాహమునకు అది కారణమవుతుందని గ్రహించాను. ఎందుకనగా ఒకవేళ మరొక సేవకునికి కూడా వారు పిలిచిండవచ్చును. అయితే రమ్మని నన్ను వారు పిలిచిన్నారు. ఒక విధమైన అతీతమైన బలము వారిలో ప్రతి ఒక్కరికి చేయుటకు నాకు కావలసి ఉన్నది అని నేను అనుకున్నట్లు అది నాకు భావన కలిగించినది. పలువురు వచ్చినకై నేను వార్త పంపిస్తే ప్రతి ఒక్కరూ సరైన సమయానికి ఎలా వారు వచ్చేదరని నాకు తెలియను. ఎలాగూ నాకైతే అది హాజరవుటే అని భావన అవుతున్నది. మీకైతే రాత్రిపూట అమ్మతో కూర్చుండు ఇక్కడున్న సహోదరి విల్సన్, సహోదరి సాత్మన్, అతని భార్య, ఓ అనేక మంది అయిన మీరు, మీలో అనేక మంది మీ సహకారమును ఇచ్చి ఉన్నారు. మేము అది అంగీకరించినటువంటివి. మీ సహకారమును మీరు ఇచ్చారు. ఎంతమందో అందులో ఆమెతో ఒకరు ఉన్నారు. ప్రతి ఒక్క నిమిషమునకు మార్చుకుంటూ మీరెంతో మంచిగా ఉన్నారు. ఆ సమయంలో మేము అలాగ ఉండినప్పుడు సమాధి కార్యక్రమము ఒక గదిలో ఆమెను పండుకుని పెట్టిండగా మీరు ఎలాగ వచ్చి దర్శించి మాకు కరస్పర్శ చేసి మా నడుము చుట్టూ మీ చేతులు చుట్టి మీ జాలిని మా ఎడ్ల కనపరిచారు. అది నా యొద్దకు వచ్చినంత వరకు అది అంతగా నేను గ్రహించలేదు. పువ్వులు, పూబంతులు, ప్రతి చోట నుండి గంపలు ఆ సమాధి కార్యక్రమ గదిలో వాటిని వారు పెట్టలేనంత ఎక్కువగా వాటిని వారు వెనుక గదిలో పెట్టవలసి వచ్చను. అంతగా అంత విస్తారంగా పూల గుత్తులు పంపుదురని తలంచలేదు. మీలో చాలా మంది పలుపలు స్థలాల నుండి సహానుభూతిని తెలుపు ఉత్తరములను, ఖర్చుల కొరకైనా సహాయం నిమిత్తం కొరకై మిగతా వాటి కొరకు అందులో కొంత ద్రవ్యాన్ని పంచి పంపి ఉంటిరి. ఒకరి కొరకైనా చిన్న కానుక లేదా అలాంటి చిన్నది ఎంతగానో ఉపయోగపడునని నా ఎద్దుకు అది వచ్చే వరకు గ్రహింపలేదు. దేవుడి మిమ్మల్ని విరివిగా సదాకాలము దీవించును కాక. ఈ విధమైన ఆత్మగల ప్రజలలో నేను ఒక భాగస్థుడేనని ఎరిగి నేను ఎంతో ఆనందంగా ఉంటున్నాను. నేను మీ యొక్క సహోదరునని ఎరిగినందుకు నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. ఆ విధముగా ఏనాడు నేను దాన్ని ఇచ్చుకోలేనని నేను నమ్ముతున్నాను. అయితే మరో విధముగా చేయదును. తర్వాత నేను అమ్మ ప్రక్కగని సమాధి కార్యక్రమ గదిలో నిలబడి ఉన్నాను. ఎంతమందో లోపలకు వచ్చిచుండేది. కొందరైతే బహుశా వారు నా వయస్కులుగా ఉన్నారు. నా చేయి తీసుకుని అన్నారు, బిల్లీ, అది ఎంతో కాలమైనది అని నేను వెనక్కి చూశాను. వారిని నేను గుర్తుపట్టలేకపోయాను. వారు ఎంతగానో మారిపోయారు. నీవు నా బిడ్డ యొక్క సమాధి కార్యక్రమమును బోధించావు, నీవు నా తల్లి యొక్క సమాధి కార్యక్రమమును బోధించావు, నీవు ఆ అంధకార రాత్రిలో చల్లని రాత్రిపూట మా ఇంటికి వచ్చావు అని అన్నారు. అవన్నీ అలాంటివి కూడా, అవి నిజంగా కీర్తనీయుని మాటను వ్యక్తపరచినవి. నీళ్లపైన ఆహారం వలె అది ఒక దినాన నీ యొద్దకు వచ్చును. నేను వాగ్దాటి గల వాడినైతే లేదా మాటలు మాట్లాడగలిగినట్లయితే నేను ఏమి తలంచానో మీలో ఒక్కొక్కరికి చెప్పాలనుకుంటున్నాను. అయితే నేను దాన్ని చేయలేను, ఎందుకనగా అది తెలియపరచుట ఏదో నాకు తెలియదు కూడా. అయితే దాన్ని ఈ విధముగా నేను తెలుపుకుంటున్నాను, అది మీ ప్రతి ఒక్కరికి నా అర్థం ఎరుగుదురు. మీరు ప్రతి ఒక్కరూ నా హృదయాంతరంగంలో నుండి మీకు ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను. మీరు ఒకరి భారములు ఒకరు భరించుచు క్రీస్తు నియమమును నెరవేర్చుడి అను లేఖనమును నెరవేరినదో. ఆమె వెడలిపోవుట నాకు ఒక విధంగా వింతగా ఉన్నది. ఆ ఉదయ వేళ నేనిక్కడ వేదిక వద్ద చివరిగా నేను వ్యక్తపరిచినట్లుగా పరిశుద్ధాత్మ ఎందుకని నాతో ముందుగా చెప్పలేదో నేను సంపూర్తిగా గ్రహించలేదు. అప్పుడు ఆ ఆసుపత్రిలో ఆమె చనిపోతున్నదని వారు నాకు చెప్పారు. నేను దాన్ని అంగీకరించలేదు, ఎందుకంటే ఆమె వెడలిపోవచ్చున్నదని ఆయన నాకు చెప్పలేదు. కనుక బహుశా మనం ఇలా గ్రహించుకున్నాము, ఆయన చేయు అనేకమైన సంగతులు. ఆయన చేయగలడు, చేయును, ఏది కూడా ఆయన ఏమీ చెప్పనవసరం లేదు. ఎలాగైతే నేను ఈ ఒక్కటి మాత్రం నాకు తెలుసు, అవన్నీ కలిసి మేలు కొరకే ఆయన చేయును. ఈ ఉదయం పడకపైనే పండుకుని దాన్ని ఆలోచన చేస్తున్నాను. మా కుటుంబంలో ప్రథమగా వెళ్లిపోయినది నా తమ్ముడు ఎడ్వర్డ్. అతడు పోయినప్పుడు నేను పశ్చిమ ప్రాంతమున పశుపాలనా క్షేత్రంలో పనిచేస్తున్నాను. నేను ఇంటి దగ్గర లేను. నేను పాపిగా ఉండినప్పటికీ అతడు వెడలిపోక ముందు దర్శనములో నేను అతన్ని చూశాను. రెండవది చార్లిస్ వెళ్లిపోయినది. అతను చాలా త్వరగా అకస్మాత్తుగా వెళ్లిపోయాడు. ప్రాముఖ్య రహదారి పైన మోటారు కారు వలన చార్లిస్ చంపబడినప్పుడు నేను ఇక్కడే నున్న చిన్న ఆ రాత్రి రంగుజాతి వారి చిన్న పెంతికోస్తు ఆలయంలో బోధ చేస్తున్నాను. ఆ తర్వాత వెళ్లిపోయిన వారు నాన్న గుండె ఆగిపోయి నా చేతుల్లోనే చనిపోయాడు. అకస్మాత్తుగా త్వరగా వెళ్లిపోయాడు. దేవునికి అతని ఆత్మను అపజెప్పితిని. ఆ తర్వాత వెళ్లిపోయినది హోవర్డ్. నేను సెలవుల కొరకై పశ్చిమ దిశలో ఉన్నాను, నదీ తీరంలో ఉన్నాను. విమానములో వెళ్లిపోయి చిన్న గాలిగుడుగులను దింపేవి, తిరుగు ప్రయాణము లేదు. అలాగా అతడు వెళ్లిపోయాడు. అయితే నేను అతనిని అతడు వెళ్లిపోక మునుపు 2-3 సంవత్సరాలకు ముందు చూడగలిగాను. అతడు వెళ్లిపోతున్నాడని మాకు తెలుసు. అయితే తల్లి ఒకరు మాత్రమే ఆలస్యమైనది, పోవుటకు ఇష్టం లేక ఉన్నది. ఆ కారణము చేతనేమో ఆయన చెప్పలేదు. వారిలో అందరూ అకస్మాత్తుగా పోయారు. ఎందుకని వారందరూ అకస్మాత్తుగా పోయారు, అమ్మ తప్ప. 6 వారములు ఆమె ఆలస్యం చేసినది, సరిగ్గా 6 వారాలు. దానిని తెలియచేస్తూ నేనిది చెప్పగలను, నా యొక్క అభిమతము నా తల్లి ప్రక్కగా నేను నిలబడి ఆమె వెళ్లిపోతున్నప్పుడు దేవునికి ఆమె ఆత్మను అప్పజెప్పుట. ఒక వింతనేది ఒకటి ఆ ఉదయం నన్ను ఆసుపత్రికి పంపినది. నా భార్యను నన్ను ఆమె ఎంతగానో బలహీనపడిపోయినది. ఆమె యొక్క ఆఖరి విషయం నాకు జ్ఞాపకం ఉన్నది. ఆమెతో నేను చెప్పగలిగింటిని. ఆమె మాట్లాడలేకపోయినది, అమ్మా నీవింకా క్రీస్తును ప్రేమించినట్లయితే ఆయనే నీకు అంత అని నీవు భావించితే తల ఊపు. ఆమె తల ఊపలేకపోయినది. ఆమె కళ్ళల్లో నుండి కన్నీరు కార్చినది. రహదారి అంతానా ఇంకా ప్రతిదీ ఆయనే. ఆమె చెక్కిలపైన నేను తట్టి ముఖాన్ని నా చేతుల్లోకి లాక్కుని నేనన్నాను, అమ్మా నీవు నిజమైన సైనికురాలివి, నిన్ను గూర్చి నేను గర్విస్తున్నాను అని నేను చెప్పాను. నేననుకున్నాను యోబు దినాల్లో వాడు చేసినట్లుగా సాతాను ఎలాగూ చెప్పిననో కదా, అది ఆశ్చర్యమే. మీకు తెలుసా, దేవుడు మన ప్రాణాలు తీసుకోడు, సాతానే అది చేయవలసి ఉన్నది. సాతాను ప్రక్కకు మనము అలా మల్లుతాము. సాతాను అది ఎరిగి ఆమె కాలం వచ్చిందని ఎరిగి ఆమె వెళ్లిపోతుందని ఎరిగి దేవునితో అన్నది. నీకు తెలుసా, బోధకుడైన బిడ్డ ఆమెకు ఉన్నాడు, క్రైస్తవులైన బిడ్డలు ఉన్నారు. కొద్దిసేపు ఆమెను బాధించని, వారందరూ నిన్ను తృణీకరించేవారిగా చేస్తాను. లేదు, దేవుని కృప వలనని. ఆఖరి విషయం ఆమె తలను ఆడించిన ఆఖరి విషయం క్రీస్తే ఆమెకు సర్వం అని ఆమె వెళ్లిపోయినది. ఇంటికి వస్తూ నేననుకున్నాను, నేను లోపలికి వెళ్లిపోయి గదిలో నిలబడ్డాను. నేను యొక్క బైబిల్ను క్రొత్త బైబిల్ తీసుకున్నాను. నేను అడిగాను, ప్రభువా, నీవు దేవుడు, నీవు ఏమి చేయదువో నీవు నాకు చెప్పనవసరం లేదు. అయితే నీవు అలాగున్నట్లయితే నీవది చేయటని బట్టి, ఆమెను తీసుకున్న దాన్ని బట్టి నేను ఆశ్చర్యపడ్డాను. అది నా గుండె పగలకుండా ఉండుటకా? అలాగేట్లయితే నీ వాక్యాన్ని బట్టి నీవు నన్ను ఆదరించు. అదే నేను చేశాను. ఎలాగో తెలుసా? నీవు ఎలాగో బైబిల్ తీసుకుని అది లాగి ఆ విధంగా తెరిచినట్లు నా బ్రెళ్లతో అలాగ లాగి అది తెరిచాను. మత్తయి 9 పెద్దవి ఎర్రక్షరాలు అతికించినవి. ఆమె నిద్రించుచున్నది కానీ చనిపోలేదు. చూశారా, నేను క్రిందకు చూచినప్పుడు మొదటిగా లేఖనం పైన నా కనులు పడినవి. అది విజయ సభకై నా బైబిల్ నేను వాడను. మేమది చేయము. అయితే ఆ సమయమునందు నేను ఎంతగానో కృంగిపోయాను. దేవుడు నేను చూచుటకు అనుమతించాలని నేను నమ్ముతున్నాను. ఎందుకనగా ఏది జరిగినదో అప్పుడే అది రుజువైనది. ఆ రాత్రి బహుశా విశ్రాంతి లేని రాత్రి అది. మరుసటి ఉదయము నేను నిద్రలేచాను. గదిలో నేను అనుకుంటాను, గదిలో అనుకుంటాను, సుమారు 8 గంటలకు 8 లేక ఇంకొద్దిగా చిన్న పిల్లలు లోపలికి వచ్చుచుండగా నేను చూశాను. ప్రతి చోట నుండి వారు కుంటి పిల్లలను లోపలికి తీసుకుని వస్తున్నారు. అది ఎలాగో కనిపిస్తుందనగా పట్టణ వెడల్పంత అంతగా ఉన్నది. అది సుమారు 2 పట్టణముల యొక్క విస్తీర్ణం అంతగా ఉన్నది. అది అలా జబ్బుతూ ఉన్నవారు వారు అన్ని వైపులా ఎడవ ప్రక్క కుడి పక్క ప్రజలు కూర్చుని ఉన్నారు. ఎత్తుగా కూర్చున్నట్లుగా కనిపించారు. ఓ విధంగా స్టేడియం వల్లే ఉన్నది. అది క్రిందకు పరిగెత్తుతున్నారు, పైకి ఎక్కుతూ ఉన్నారు. వెనుక చివరున్న వారిని కాపాటు కొరకై సరిగా ఉంచుట కొరకై కాన్పించుడు కాదు, దానివైపు ఎదురుగా చూడగలరు. నేను నీలిరంగు సూటు ధరించి నిలబడి ఉన్నాను. ఇది వింతగా ఉన్నదే. ఇంటిలో గదిలో నేను నిలబడి ఉన్నానని నాకు తెలుసు. అయితే ఇక్కడ నీలిరంగు సూటు వేసుకుని ఉన్నాను అని నేను తలస్తున్నాను. వారిని లోపలికి తీసుకుని రండి, వారిని లోపలికి తీసుకుని రండి. పాటలతో వారిని నేను నడిపిస్తున్నాను. రెండు వైపులు ఉన్నవారు పాడినట్లుగా చేస్తున్నాను. చిన్న బిడ్డలను నా ఎదుకు తీసుకుని రండి, పాపము లోకముల నుండి వారిని లోపలికి తీసుకుని రండి అని అంటూ, అక్కడ ఒక ప్రఖ్యాతి గాంచిన ఒక స్త్రీ స్టేడియం వెనుక నుండి ప్రవేశించినది. ఏ విధముగానూ ఆమె లోపలికి వచ్చుచున్నదని నేను తెలుసుకున్నాను. అయితే ఆమె ప్రేక్షకుల్లోకి వచ్చేసినది. వారిని లోపలికి తీసుకుని రండి అని ఆ పాటను అలాగే నడిపిస్తూ ఉన్నాను. నేను ఇలాగ చెప్తున్నాను, ఈ వైపును ఇది పాడుతూ వారిని లోపలికి తీసుకుని రండి, ఈ వైపున వారిని లోపలికి తీసుకుని రండి అని. ఆ విధముగా అస్థులైన వారిని యేసు వద్దకు తీసుకుని రండి. ఈ బాధలతో జబ్బులతో ఉన్న ఈ చిన్నబిడ్డలందరికీ నేను ప్రార్థన చేయబోతున్నాను. ఈ స్త్రీ వచ్చి పెట్టి ఎద్దుకు వెళ్లిపోయినది. రంగస్థలములో వలె ఎక్కడైతే ప్రసిద్ధమైన వ్యక్తి కూర్చుండునో లేక అధ్యక్షుడికి స్థానంలో ఉండునో ఆ పెట్టే, లేదా నా భావం ఏదో మీకు అర్థమైందా, నా ఎడవ ప్రక్కన ఆ విధమైన స్థలములో ఆ స్త్రీ అలా లోపలికి చేరుకున్నది. అక్కడ ఉన్న మరో వారి వైపు ఆమె తిరిగినది. అలాగూ ఆమె తల వంచుకునే ఉన్నది. పాతకాలపు వస్త్రాలు ధరించిన వారి వలె వస్త్రాలు ధరించి ఉన్నది ఆమె. ఆమె వెనుకకు తిరిగిపోయినది. నాకు నా ఎదుట తల వంచుకుని ఉన్నది. నేను బోధ చేయటి కొరకు వేదిక మీదకు వెళ్లిపోయాను. ఆమె అలాగే తల వంచుకుని ఉన్నది. నేను ఆమె వైపునకు ఇలాగ తిరిగాను. నేను తల ఎత్తునప్పటికీ ఆమె తన తలను నాపైకెత్తినది, నా వైపునకు. నా వైపు తన ముఖము ఉంచినది. అది అమ్మ. ఆమె నా వైపు చూచి నవ్వినది. ఆమె ఎవరిస్తురాలుగా ఉన్నది, నిజంగా ఎవరిస్తురాలుగా ఉండినది. ఒక గంభీరమైన ఉరువు వంటి స్వరము స్థలాన్ని వణికింపచేస్తూ ఆమెను గూర్చి చింతపడవద్దు, ఆమె 1906లో ఎలాగ ఉన్నదో అలాగూ ఉన్నది అను మాటలు వచ్చినవి. దర్శనము నన్ను విడిచిపోయిన తర్వాత 1906లో ఆమె నేను తెలుసుకుంటానికి నేను ఆలోచించేశాను. ఆ సంవత్సరము నా తండ్రికి ఆమె పెండ్లి కుమార్తె అయిన సంవత్సరము. ఆ సంవత్సరము ఆమె పెళ్లి కుమార్తెలో భాగమై ఉన్నదని నేను ఎరుగుదును. యేసుక్రీస్తు పెళ్లి కుమార్తెలో ఇప్పుడు కూడా అని నేను ఎరుగుదును. నేను ఎల్లప్పుడు కూడా అమ్మను పొగొట్టుకున్నాను. ఆమె ఎంతో మనందరికీ మధురమైనది. పక్షవాతంతో ఉన్న ఆమె ముసలి చేతులు వణుకుతున్నప్పుడు ఆమెకు సహవాస ఆరాధన భోజనము ఇచ్చుటకు డెలరస్ ఆమె చేతులు సరిగ్గా ఉంచినప్పుడు ఆమె నాకు జ్ఞాపకముంటున్నది. అదే ఆమె చివరిగా మందిరంలో ఉండుట మరలా ఆమె సమాధి కార్యక్రమను బోధించినప్పుడు. మరొక సంగతి నేను చెప్పాలనుకుంటున్నాను. అప్పుడే అమ్మ వెళ్లిపోతున్నప్పుడు ముందుగా చెప్పబడినది, వింతైనది. ఆమె అప్పుడు వెళ్లిపోతున్నదని మాకు తెలియదు. అయితే సహోదరు నెవిల్ లోపలికి వచ్చాడు. నా భార్య అన్నది, సహోదరు నెవిల్ను చూచిన ఆనందకరమైన సమయం నాకు ఏదైనా ఉన్నట్లయితే అది ఆ సమయమే అవుతున్నది అన్నదామే. ఎందుకు నాకు తెలియదు. అయితే ఒకటి, దేవుడు ఆ విషయాల్లో ఏ విధముగా చేయనో కదా. సోదరు ఎగిన్ బాధన్స్ అతడు అక్కడ ఉన్నాడు. కొద్ది క్షణాల క్రితము వర్తమానము ఇచ్చినతను తల వాగిట ద్వారమునొద్ద అతడు నిలబడిపోయాడు. సోదరు నెవిల్ లోపలికి వచ్చాడు. పడక చుట్టూ బిడ్డలు నాకున్నారు, ఇప్పుడు మనమందరము చుట్టూ ఉందాము, సోదరు నెవిల్ లోపలికి వచ్చటకు అనుమతిద్దాము అని నేను చెప్పాను. సోదరు నెవిల్ ప్రార్థన వినటానికి ఎల్లప్పుడూ ఇష్టపడుతున్నది. అతని మాటలు వినటానికి ఆమె ఆశపడుతుండేది. ఆమె అన్నది, అతడెంతో వినయముతో మాట్లాడతాడు, అతడు దేవునితో మాట్లాడుచుంటాడు. సోదరు నెవిల్ నిలబడి ప్రార్థించుట అదే ఆఖరుగా ఆమె చెవులతో వినుట. అతడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆమె తలపైన ఒక చెయ్యి, ఆమె చేయి పైన ఒక చెయ్యి నేను పట్టుకుని ఉన్నాను. అతడు ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు ఆమెను పిలిచాడు. నేను వింతగా ఒక విధంగా వణుకుట నేను భావించాను. నేను చుట్టూ చూశాను. ఆమె తల త్రిప్పి నా వైపు చూచినది. ఆమె వెళ్లిపోతుందని నాకు తెలుసు. కనుక నేను చెప్పాను, సర్వశక్తిమంతుడైన దేవా, ఇప్పుడు నీకు నేను ఆమె ఆత్మను అప్పజెప్పుచున్నాను అని. గదిలో నుండి ఒక గాలి వచ్చినట్లుగా దేవుని కలుసుకుంటానికి ఆమె వెళ్లిపోయినది. కనుక ఒక మహిమగల దినమున ఆవల వైపున ఒక యవ్వన స్త్రీగా నేను ఆమెను చూచేదను. వణికిపోతూ చితికిపోయిన వృద్ధురైన తల్లిగా ఆమె ఉన్నదని మనకు తెలుసును. ఆమెకు బిడ్డలున్నారు 10 మందిలో. ఈ దినమున మనకు ఉన్నట్లుగా కాదు, నవ నాగరికత మార్గమున మనకు ఉండరు. మరియు అది సాలభ్యము చేయుటకు మనకు డబ్బు లేదు. అమ్మ తన బిడ్డని కలిగి ఈ ఉదయం మధ్యాహ్నము ఆమె బట్టలు ఆమె ఒదుగు కొనగలదు. అది ఆమెను కృంగజేసినది. అయితే పక్షవాతముతో వణికిపోతున్న వృద్ధులైన తల్లిగా కాదు. అయితే ఆవల్లున్న ఆ రాజ్యమందు ఆమె అందమైన యవ్వన స్త్రీగా ఉండుట చుచెదను. ఆ క్షణమందు నా ఎదుకు వచ్చి నన్ను కలుసుకుంటానికి దేవుని ఆదరణను నేను తలంచుతని. నన్ను కలుసుకున్న దేవుని ఆదరణను నేను తలంచాను. ఆ తర్వాత అదంతా అయిన తర్వాత ఎందుకని నేను చెప్తాను. తర్వాత నా తల్లిని గుర్చిన దర్శనంలో ఆదరణ మాటలు ఇవ్వుము. కనుక స్నేహితులారా, దేని కొరకై నేను నిలబెడితే ఆ సువార్త మరణ ఘడియల్లోకి అది వచ్చినప్పుడు నేను గమనించాను. నా తల్లి పైన నేను దాన్ని చూశాను, నా భార్య పైన నేను దాన్ని చూశాను, నా తమ్ముళ్ల పైన నేను దాన్ని చూశాను. దేవునితో ఒక అనుభవంతో రహదారి అంతానికి నే వచ్చినప్పుడు దాని భావము నేను ఎరుగుతాను. అది ఒకటని అర్థం. కనుక దేవుని కృపచేత నేనిప్పుడు తీర్మానించుకుంటున్నాను, భూమిలో ప్రతి దిక్కునకు వెళ్ళటకు ఆయనను పంపించిన స్థలమునకు ప్రతి ప్రాణికి నేను ప్రకటించగలిగినంతగా ఈ సువార్తను ప్రకటన చేస్తాను. ఎందుకనగా ఇది రక్షణ కొరకైన దేవుని యొక్క శక్తి. ఈ జీవితం గతించిపోయిన తర్వాత ఆ మరోవైపున మనకు ఒక జీవితం ఉండదని, ఎక్కడైతే మరలా మనము యవ్వనస్తులుగా మారిపోయి ఆయన సన్నిధానములోను ఆయన దైవానుగ్రహములోను నిరంతరముగా ఉండదమో, అది మనం ఎరిగిన వారమై ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రశస్తమైన తల్లి, ప్రతి కుమార్తె, ప్రతి కుమారుడు, ప్రతి తండ్రి ప్రభువులో చనిపోతారని నేను నమ్ముతున్నాను. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవులని ఆత్మ చెప్పుచున్నాడు. ఒకానొక ప్రకాశవంతమైన దినమున మనం వెళ్లిపోయి వారిని చూచెదము. అవును, అది అలాగున కాకపోతే అలాగైతే ఎందుకు మనం ఈ విధముగా ఇక్కడ నిలబడి ఉన్నాము? బోధించుట వ్యర్థము. అయితే స్నేహితులరా, మన మతము వ్యర్థము కాదు. మరణమగు రసాయన పరీక్ష వలన సాక్షాత్తు పరీక్షించబడినది. అది దేవుని యొక్క శక్తి. శ్రమ వలన అది ఏ విధముగా రావాలనుకుంటే ఆ విధముగా వచ్చును. అది ఎటువంటి వ్యత్యాసము చేస్తున్నది? మనము దేవుని కలుసుకునబోచున్నాము. నేనిప్పుడు అనుకుంటున్నాను, మనలో అందరికీ స్థలాలు చేకూరబడినవని నేను ప్రకటించగోరుచున్నాను. ఈ రాత్రి మనకి సహవాస ఆరాధన ఉన్నదని. అవును కదా సహోదరు నెవిల్? ఈ రాత్రి సహవాస ఆరాధన రాత్రి. ప్రతి ఒక్కరూ సహవాస ఆరాధన గురించి నేను ఇప్పుడే ఒకటి ఆలోచన చేశాను. ఒక వ్యక్తి ఉన్నాడు, నిన్నటి రోజు ఆలయానికి వెళ్లాడు. అతని తీసుకుని వచ్చిన కొరకై ఆలయంలోకి తీసుకుని తెచ్చుటకు ఒక అద్దె బండి అతనికి అవసరమై ఉండెను. అతను నిజంగా పేదవాడు. అతను వెళ్లిపోయాడు. సహవాస ఆరాధన భోజనం తీసుకుంటాను కనుక వెళ్లిపోయాడు. ఓ, అతని యొక్క పొరుగువాడు దేవుని ఎరుగునటువంటి మొండివాడు. అతడు తన యొక్క పొరుగువాడు ఇలా అడిగాడు, ఈరోజు ఉదయం ఆ బండిలో నువ్వు ఎక్కడికి వెళ్తావు అని అడిగాడు. నేను అనుకుంటున్నాను అని అన్నాడు. ఆ మనిషికి బల్ల మీద రొట్టె కూడా లేదు. అతడు చెప్పాడు, సంఘము సహవాస భోజనము తీసుకుంటున్నది, కనుక నేను కూడా సహవాస భోజనము చేయుటకు వెళ్ళితిని అని చెప్పాడు. సహవాస భోజనము లేక సహవాస ఆరాధన అంటే ఏంటి అని అడిగాడు. అది ఏమైనది? అతడు చెప్పాడు, ప్రభు యొక్క రొట్టె ద్రాక్షసము అని చెప్పాడు. ఇతడన్నాడు, నాయుద్ కూడా కొన్ని ఉన్నవి అన్నాడు. నాయుద్ద మూకు నిండుగా ఉన్న బిస్కెట్లు పావు విస్కీ ఉన్నది అని చెప్పాడు. తక్షణమే అతడు బల్లపైన గుండె నొప్పితో పడిపోయాడు. ఏ నిమిషంలోనైనా అతడు వెళ్లిపోవటానికి వారు చుచుచుండిరి. భక్తి లేకుండా ఉండవద్దు, భయభక్తులు లేకుండా ఉండవద్దు. చూస్తున్నారా, ప్రభు వాక్యాన్ని గౌరవించు. ఏ నిమిషంలో మనము దేవునికి జవాబు చెప్పుటకు పిలువబడతామో మనకు తెలియదు. అవునా? నన్ను క్షమించు, నేను వచ్చుటకు అభిప్రాయపడుతున్నాను. అవును, ఈ రాత్రి ఇక్కడ ఉండటానికి వారు అడిగారు. వీలైతే ఈ రాత్రి మంచి బోధకుని బోధ వినటానికి నేను అభిప్రాయపడుతున్నాను. సహోదరు నెవిల్, ప్రత్యేక సహవాస భోజన ఆరాధనకు రాత్రికి నేను వచ్చుటకు ఉద్దేశిస్తాను. సాధ్యమైనంత వరకు అది మన యొక్క విధి. అది సరిగా ఉన్నట్లయితే, అది దేవునికి ప్రీతికరమైతే, సంఘానికి సహోదరు నేవిలకు ప్రీతికరమైనట్లయితే, తర్వాత ఆదివారం ప్రభుచిత్తమైతే నేను ఇక్కడ ఉండాలనుకుంటున్నాను. అది బాగున్నట్లయితే, అవునా? నా చేతనేంత మట్టుకు ప్రతి చిన్న ఔన్స్, నేను విడిచిన ప్రతి చిన్న బలము లేక శక్తి దేవుని రాజ్యం కొరకే నేను ఇవ్వాలని అనుకుంటున్నాను. ఏ విధంగా రక్షించబడవలనో ప్రతి ఆత్మను రక్షించబడటానికి ప్రతిదీ. ఎందుకనగా అమ్మ క్రైస్తవురాలు కానట్లయితే, ఆవలింపును గుర్చి శుభమైన నిరీక్షణ మనకు లేనట్లయితే, ఈ ఉదయం నేనేమి చేయవాడను? నాకు జ్ఞాపకం ఉన్నది 31 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తున్న అమ్మమ్మ నా ఇంటి క్రింద వైపున ఆమెకు నేను బాప్తిసమిచ్చాను. నా ఇంటి క్రిందనే అక్కడే నదిలో ఇప్పుడు ఆమె నన్ను కౌగులించుకోవటానికి వచ్చుట నేను చూడగలుగుచున్నాను. అదెంతో భాగ్యము. నేను చెప్పాను, అమ్మా ఒక దినమున నిన్ను మట్టి సమాధిలో పెడతాము, అయితే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అని చెప్పి తిని, అవును కాబట్టి నేను ఏ ఆత్మను దేవుని కొరకు సంపాదించకపోతే నా తల్లి కంటే మిన్నగా ప్రతి ప్రయత్నము కూడా మిలియన వంతు చెల్లించబడిను. అవునండి, అది నిజం. లేఖనము చదువు కొరకై నాకు 2 లేఖనాలు ఉన్నవి. అందులో ఒకటి మొదట చదువుతాను, తర్వాత మనకు ప్రార్థన ఉండును, ఆ తర్వాత తదుపరిది నేను చదవాలని కోరుతున్నాను. నాతో కలిసి చదవటానికి ఆశపడు మీరు. అపోస్తుల కార్యములు 1 అధ్యాయమునకు మీ బైబిల్ తీయండి. ప్రభుచితమైతే ఈ ఉదయం నా పాఠమును నేను ప్రకటించ ఆశపడుతున్నాను. కారణం, మాట్లాడటానికి నాకు చాలా లేఖనాలు వివరణలు ఉన్నవి. మిమ్మల్ని ఎక్కువ సేపు ఉంచుటకు ప్రయత్నించను, అయితే నేను గదిలో కూర్చొని నేను చదువుటకు ప్రయత్నించాను. నేను అనుకున్నాను అది ఉపయోగమైనదని. ప్రభు నాకు ఏది ఇవ్వకపోతే ఇక్కడ ఉన్న సమాజము అందరు కూడా ఎరగాలని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ నేను కనపరుచుకుంటూ రాలేదు. మనకు సేవకుడు కావాలి కనుక అందుకనే రాలేదు. ఎందుకనగా మన సంఘ కాపరి దేశంలోనున్న శ్రేష్ఠులలో ఒకరై ఉన్నాడు. అది ఖచ్చితంగా నిజం. అది కాదా, నేను వచ్చాను. ఎందుకనగా ఈ ప్రజలకు ఉపయోగకరమైన ఒక వర్తమానము దేవుడు నా హృదయంలో పెట్టాడని నేను భావించాను, కాబట్టి నేను వచ్చాను. చూశారా, వారికి ఉపయుక్తమైనది ఒకటి. మన ప్రశస్తమైన సంఘ కాపరితో కలిసి మేమిరువురము పరిశుద్ధాత్మలను నడిపింపబడితిమి, కలిసి మా సమయమును పెట్టితిమి. మేము రక్షించగల ప్రతి ఆత్మను రక్షించడానికి, అది ఖర్చు చేయడానికి ఈ ఉదయము నేను వచ్చితిని. ఎందుకంటే సంఘానికి ఉపయోగపడు ఒక వర్తమానమును పరిశుద్ధాత్మ నాకు ఇచ్చిన్నాడని నేను భావించను కాబట్టి. అందుచేతనే నేను ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు అపొస్తలుల కార్యముల పుస్తకంలోని 1 అధ్యాయములు మొదటి వచనముతో చదువుట మనము ఆరంభిద్దాము.
The former treaties have I made, O Theophilus,
of all that Jesus did in and through. యేసు తాను ఏర్పరచుకున్న అపొస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకునబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నింటిని గుర్చి నా మొదటి గ్రంథమును రచించితిని. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగ్గపరచు దేవుని రాజ్య విషయంలో గుర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకునేను. ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందేదనను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమంది ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయన్ను అడుగుగా ఆయన, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమనుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకుంటా మీ పని కాదు ఆయనను పరిశుద్ధాత్వం మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయన్ను కొనిపోయేను. ఆయన వెలుచుండగా వారు ఆకాశ వైపు తేరి చూచుచుండది. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గల్లయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశ వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకునబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ప్రార్థన కొరకై ఒక క్షణము మనము తల వంచుకుందాము. పరలోకపు మా తండ్రి, నీవు మాయల చేసిన దాని కొరకు మొదటిగా మా కృతజ్ఞతలు మేము సమర్పించుకునుచు, ప్రభుని యేసు నామములో సమీపించుచు మేము వచ్చుచున్నాము. ఎందుకనగా అన్నిటికి పైగా మేము రక్షించబడితే అను శుభప్రదమైన నిరీక్షణ మా హృదయాల్లో నిలిచి ఉన్నది. మరణము నుండి రక్షించబడితే, నరకం నుండి రక్షించబడితే, పాప జీవితం నుండి రక్షించబడితే, లోక కార్య కలాపులు రక్షించబడితే, మరియు దేవుని కుమారుని ఘనమైన పెండ్లి విందుకు పిలువబడితే, దీని కొరకై మేము ఎలాగు నిన్ను ప్రేమించదము ప్రభువా? మా జీవం కంటే మిన్నైనది అది నిత్య జీవము. ప్రభువా, ఈ ఉదయం మేము పాటలలో వీటిని వ్యక్తపరచుటకు, కృతజ్ఞతలు చెల్లించుటకు, వాక్యం బోధించుటలోను ప్రభువా నిన్ను ఎవరు ఎరుగురో వారి కొరకై జీవ వాక్యమును విరుచుటకు ఈ ఉదయం మేము సమావేశమయ్యాము. నిన్ను ఎవరైతే ఎరుగరో అట్టి అనేకులు వచ్చి తమ పాపములు ఒప్పుకుని ప్రభువు నామములో ప్రార్థించుటకు ఈ దినమున కారణము కావలనని అది మా యొక్క అభిమతము, మా కోరిక, మా అభిలాష ఉంటున్నది. వారి యొక్క పాపములు తీసివేయబడి వారి పాపములు ఒప్పుకుంటే వలన వారి పాపములు కడుగా బయట వరకై బాప్తిసం పొందుదురు కాక. ఆ తర్వాత తండ్రి, ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మతో నింపుమని మేము ప్రార్థన చేస్తున్నాము. ఏలగినగా అది దేవుడు మాకు దయచేసిన ముద్రై ఉంటున్నది. వ్యాధులతో బాధలతో అక్కలతో ఉన్న వారందరినీ ఈ దినాన నీవు జ్ఞాపకం చేసుకోమని మేము అడుగుచున్నాము. ఎందుకనగా ప్రపంచము నిజముగా అక్కర్ల గల స్థితి ఎందున్నది. దానికంతటికి కారణం నిన్ను ఆశ్రయదుర్గముగాను ఆశ్రయముగాను నీ వైపునకు మరణకునుటయే. ఈ ఉదయము బైబిల్ గ్రంథం యొక్క కాలములను మేము ఇలాగూ ఆలోచించగలము. ప్రజలు ఇబ్బందులతోనూ ఇరుకులతో ఉండి వారు ప్రవక్తలను ఆ దినములోని గొప్పవారిని అనేకులను ప్రవక్తలను వారు జ్ఞాపకం చేసుకున్నది. ఆ ప్రవక్తలు పిరికి వారిగాను అటు ఇటుగా ఉండేవారుగాను ఉండుట తలంచుట వారు ఉండవచ్చునేమో. అయితే ఆయనను ప్రభు వాక్యము వారికి ఉండేను. దేవా, వాక్యాన్ని మేము ఎలాగూ తిరిగి చూడవలెను. ఈ దినాన ఆ అవసరత ఎంతగానో ఉన్నది. కడవరి కాలాన్ని గుచ్చి అది ఎలాగుండునో వారు తెలియచేసరి. వారి సాక్ష్యములు చుట్టుచూ అయితే ఉండవలసిన వారైయుండి నిజ క్రైస్తవులుగా మేము నిడదము కాక. తండ్రి, లోకమును సాక్ష్యము నివ్వు. ప్రభువా, అనుగ్రహము చూపుము. ఈ ఉదయం మా మధ్యనున్న వ్యాధిగ్రస్తులను స్వస్థపరచము. ఏలయనగా ప్రభువా, మేము గ్రహించుచున్నాము అలసి అవిశ్రాంతితో ఉన్నాము, రోగములతోను రోగములు గల శరీరముతో కష్టముతో కదలచున్నది. అవి ఆరోగ్యముగా ఉన్నచో ఎలాగూ అలాగూ దేవుని ఆశీర్వాదాలతో ఆనందించలేకున్నది అని గ్రహించుచున్నాము. ఒక క్రైస్తవులుగా మా యొక్క హక్కులకు ఎంతో దూరముగా మేము జీవించుచున్నామని గ్రహించుచున్నాము. అది ఆ విధముగా మేముండుటకు అనగా అలసిపోయి అవిశ్రాంతితో ఉండి కృంగిపోయి బలహీన పడిన వారిగా మేము ఉండాలని నీవు ఆశించట్లేదు. దేవుని యొక్క ఆత్మచేత మేము నింపబడాలని నీవు ఆశించుచున్నావు. ప్రభువా, నీ యొక్క వర్తమానానికి మేము ఎదురు చూచుచుండగా అది మాకు దయచేయము. యేసు నామములో మేమిది అడుగుచున్నాము. ఆమేన్. మీరు ఇష్టపడితే వాక్యములో పరిశుద్ధ యోహాను 3 త్రిపుడి పరిశుద్ధ యోహాను 3 మధ్యంలో ఉండి కొన్ని వచనాలు నేను చదువుటకు ఇష్టపడుతున్నాను. 31వ వచనముతో ప్రారంభం. సుమారు దీన్ని 3 వచనములలో నేను ఏమి చెప్పాలనుకుంటున్నాను కొద్దిగా సందర్భం తెచ్చిన కొరకై. ఇది యేసు మాట్లాడుతున్నది. పరిశుద్ధ యోహాను 3:31 ఆయన వాక్యము జాగ్రత్తగా ఆలకించుడి. పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చువాడు భూసంబంధి అయి భూసంబంధమైన సంగతుల గురించి మాట్లాడును. పరలోకం నుండి వచ్చువాడు అందరికీ పైగా నుండి తాను కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సాక్ష్యమిచ్చును. ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపడు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడు మాటకు ముద్రవేసి ఉన్నాడు. 33వ వచనం మరలా నేను చదువుటకు ఆశపడుతున్నాను. ఆ 33వ వచనం పైన ప్రాధాన్యము పెట్టుట కొరకై. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడు మాటకు ముద్రవేసి ఉన్నాడు. ఈ ఉదయం పాఠం కొరకై నేను దీన్ని ఉపయోగించదను. నిజ సాక్షి యొక్క సాక్ష్యము, సాక్ష్యము మరియు సాక్షి. ఆ కారణము చేతని నేను 2 వ్యత్యాసకరమైన లేఖనములు చదివితిని. ఒకటి సాక్ష్యము మరి ఒకటి సాక్షి. ఇప్పుడు ఒక సాక్ష్యము, వారు సాక్ష్యము చెప్పక ముందు ఒక వ్యక్తి తప్పక ఒక అనుభవాన్ని అనుభవమును పొందవలసి ఉంటున్నది. నీవు న్యాయస్థానానికి పిలువబడినట్లయితే సాక్ష్యం చెప్పక ముందు నీకు అది ఉండవలసి ఉన్నది. నీవు సాక్ష్యం పలక ముందు ఒకటి నీవు ఎరగవలసి ఉన్నది. ఒక దానిని చూచి అది సత్యమని ఎరిగిన వ్యక్తి సాక్షి అవుతాడు. సాక్ష్యమిచ్చుటకై వారు పిలువబడతారు. ఆ తర్వాత సాక్షి అతడేమి మాట్లాడుచున్నది అతడు తప్పక ఎరగవలసి ఉంటున్నది. ఒకరు నాతో ఫలానా ఫలానా విషయం చెప్పి ఉన్నాడు అని అతడుండకూడదు. అతడు తనకు తానే సాక్షి ఉండవలసి ఉన్నది. లేనట్లయితే సంఘటన స్థలికి సాక్షి కగల ఒకరిని గూర్చి అతడు మాట్లాడుచున్నాడు. నేనది అనుకుంటాను, మన యొక్క సమాజంలో ఉండి మనము అది చూచింటుము కనుక జీవితం అనేది సున్నతమైనది అని, తరువాత మరణము సున్నతమైనది అని మనం మాట్లాడుతున్నది ఇది నిజము అని నిజముగా నిశ్చయించుకుని స్థలమునకు మనం రావలసి ఉన్నది. అవునా? ఏదో అలాగూ అకస్మాత్తుగా అది జరిగేది కాదు. దానిని అంగీకరించు అని మనము అన్నట్లు అది నిజమని నీవు నిజ నిశ్చయతను కలిగి ఉండవలసి ఉంటున్నది. ఎందుకనగా ఎటువంటి అంతానికి మనం వచ్చేదమో మనకు తెలియదు. కాల్వనిస్టుల ఆలోచన పనులలో నేను ఒకనిగా అనుకుంటానికి గల కారణం విశ్వాసిక భద్రతను గూర్చి. కారణం ఒక స్త్రీ గాని లేక పురుషుడు కాని వారి మంచి మనస్సుతో వారు ఉన్నప్పుడు ప్రభుని యేసును అంగీకరించు సమయం అది అవుతుంది అని అనుకుంటాను. అదంతా ఒక్కసారిగా అయిపోతున్నది. ఎందుచేతనగా రహదారి అంతానికి మనం వచ్చినప్పటికీ ఏ విధంగా మనం వ్యాధిగ్రస్తులు అయిపోతామో మనకు తెలియదు. మానసికంగా మనము జబ్బుపడిపోవచ్చును. అది మన మెదడును ఉడకబెట్టి జ్వరము కావచ్చునేమో. ఇంకా ఏదైనా మనం చెప్పవచ్చు, లేదా అది అంతమన ఏదైనా చేయవచ్చును, మనకు తెలియదు. అయితే చూడండి, మన ముందుగానే క్రీస్తులో లంగరు వేయనట్లయితే ఏ జబ్బు మనకు వచ్చినా లెక్కలేదు. మనం వెళ్ళినప్పుడు ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు, అది ఎప్పుడూ సంపూర్తి చేయబడి ఉన్నది. మన విమోచన దినం వరకు మనము ముద్రించబడితేమే. Ephesians 4:30 చెప్తున్నది, విమోచన దినం వరకు మీరు ముద్రించబడి ఉన్నారు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని మీ మరణము కాదు, మీ యొక్క విమోచన. చూశారా, మరణము తర్వాత మీరు ఇంకా ముద్రించబడి ఉన్నారు. సరే, ఇప్పుడు సాక్ష్యమిచ్చుటకు అనేకములైన సంగతులు, అనేకమైన ప్రశ్నలు ప్రజల మనస్సులో ఉంటున్నవి, నా మనస్సులోనూ ఉన్నవి. నా తల్లి బ్రతికి ఉండినప్పుడు, కొన్ని వారాల క్రితము నేను నిలబడి ఉండినప్పుడు వినగలిగి ఉంటుంది, నేను విన్నాను, వినగలిగి ఉంటుంది. పడకకు ఒక ప్రక్కన నేనున్నాను, నా చెల్లి నా ప్రక్కనే నిలబడి ఉన్నది. అమ్మ పైకి చూచి అన్నది, నా మొదటివాడు నా చివరిది, నేను ఆమె యొక్క జ్యేష్ఠుడను, డెలోరస్ ఆమెకు ఆఖరిది. 9 మంది మగపిల్లల మధ్య లేదా 9 మంది మగపిల్లలు ఒక ఆడపిల్ల. అమ్మ అలాగే చెప్పడానికి ప్రారంభించినది, బిల్ నీవే నన్ను పోషణ చేసేదివి, ఎందుకనగా నేను ఊహించాను పరిచర్యలో ఉంది, నేనే ఎక్కువగా అది చేయగలను, నన్ను జాగ్రత్త తీసుకున్నావు. డెలరస్ నీవు నన్ను ప్రేమించి ఇంటి పనుల్లో నాకు సహాయం చేసి బట్టలు ఉతికి పెట్టావు. ఇంకా చెప్పినది, ఆ తర్వాత బిల్లి నీవు నన్ను క్రీస్తు వద్దకు నడిపించేదివి, ఆత్మ సంబంధముగా నన్ను నీవు జాగ్రత్త తీసుకుంటేవి, నేను తప్పు చేసినప్పుడు నేను తప్పు చేశానని చెప్పుటకు నీవు విడకలేదు, తద్వారా నేను సరియేవుటకై. అమ్మా నేను చెప్పాను, అమ్మా కొందరు అబ్బాయిలు త్రాగుతారు, త్రాగారు. నేను చెప్పాను, మేము నీ గుండెను పగలగొట్టాము. తల్లి ప్రేమతో ఆమె చెప్పినది, బిల్లి అదంతా పెద్ద చక్రమైపోతున్నది అమ్మా అని నేనన్నాను. ఆమె తిరిగి ఇంటికి వెళ్లలేదని ఆమెకు తెలుసు, లేదా తిరిగి మేపల్ 449కి ఆమె వెళ్లలేదని ఆమె చెప్పినది. ఆమె నాతో అన్నది, నేను అడిగాను, అమ్మా నేను చిన్న బిడ్డగా ఉండినప్పుడే దేవుడున్నాడని నేను ఎదిగితిని, ఎందుకనగా ఆయన వ్యక్తిత్వాన్ని పలు విధములుగా నేను చూశాను. నేను చెప్పాను, మొట్టమొదట మన కుటుంబంలోని అక్కడ ఒటిక పాయక్ వద్ద మిస్ వేతన ప్రక్కగా మనము నివసించు ఉండేవారము. ఆలయం అంటే మనకేమీ తెలియదు, వారు కెథోలిక్ వారు. నేను చదువుటకు ప్రారంభిస్తాను అని నేను చెప్పాను. కెథోలిక్ సంఘము చెప్పినట్లుగా దేవుడు ఆయన గొప్ప బలమును ఆయన సంఘమునకు ఇచ్చాడు, ఆయన సంఘమునకు అని చెప్పబడినది. శరీరమగు విశ్వాసులు ఎంతమందిగా, ఎంతో మందిగా నీవు ఏమి చేసినప్పటికీ అది సరే మంచిది. నేను చెప్పాను, నేను దాన్ని చదివాను అని. ఆ తర్వాత పలు విధములైన నిర్మాణాత్మకమైన విశ్వాసుల శరీరములు అక్కడ సరిగ్గా 900 ఉండుట నేను కనుగొన్నాను. తర్వాత దేవుడు ఆయన సంఘానికి ఆయన అధికారం ఇచ్చినట్లయితే వారికి ఈ వాక్యమును త్రోసిపుచ్చు, అది నీకు అవసరం లేదు అని వారికి చెప్తారు. అది కేవలము చరిత్ర మాత్రమే. ఇంకా నీవు ముందుకు సాగిపోయి చేయగలవు, మరియు నీవు ఏది చెప్పినా సరే బైబిల్ కాదు, అయితే సంఘం ఏది చెప్పినా సరే. అమ్మా నా విశ్వాసాన్ని ఆధారం చేసుకోలేదు, ఎందుకనగా కేథలిక్ సంఘం ఒకటి చెప్తున్నది, లూథరన్ సంఘము ఇది ఇలాగ ఉండునని చెప్పుతున్నది, మెథడిస్ట్ సంఘము కాదు వారిది తప్పు అంటున్నది, అది ఇలాగుండును అని బాప్టిస్ట్ సంఘం చెప్పుతున్నది, అది మరో విధంగా ఉంటుంది అని 900 విధములైన నమ్మకములు. ఏ విశ్వాసమును నేను దానిపైన ఆధారపడగలను? అయితే నేను చెప్పాను, అమ్మా నేనేమి చేస్తున్నగా, నేను తిరిగి వెళ్లిపోయి బైబిలే చదివాను, దాన్ని అపోస్తులు ఎలాగూ ఉపదేశించారో ఖచ్చితముగా అలాగే నేను ఉపదేశించాను. ఒక్క రవంత కూడా నేను ఎన్నడూ వివాదము చేయలేదు. ఎక్కడైతే వారు బాప్తిస్మము యేసుక్రీస్తు నామములో అని చెప్పారో నేను కూడా బాప్తిస్మము యేసుక్రీస్తు నామములో అని చెప్పితిని. ఎక్కడైతే వారు పరిశుద్ధాత్మ బాప్తిస్మ గురించి చెప్పారో నేను కూడా పరిశుద్ధాత్మ బాప్తిస్మ గురించి చెప్పితిని. వారు ఏ విధముగా దాన్ని ఉపదేశించారో అలాగనే నేను దాన్ని ఉపదేశించితిని. అమ్మా వారు పొందిన ఫలితాలే నేను పొందాను. వారి యొక్క ఉపదేశం ద్వారా వచ్చిన అదే దేవుని నేను చూశాను. అదే దేవుడు మన మధ్యకి వచ్చి అక్కడ గతములో వారి కొరకు ఆయన ఏమి చేసి ఉండెనో అదే దేవుడు మన మధ్యకి వచ్చి అదే చేశాడు. మన కొరకు ఆయన అవే చేయును. కనుక ఆయనకు వాగ్దానము, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము కలవాడు, కడవర దినములలో నేను వాణ్ణి లేపెదను. వాక్యము దేవుని యొక్క సాక్ష్యమయ్యున్నది. ఈ ఉదయం మనము పిలువగలిగినట్లయితే ఈ ఉదయం మనం పిలువగలిగిన మరి యొక్క సాక్ష్యము ఉన్నది ఉన్నాడు. అందులో ఒకటి చెట్టును గుర్చి మనం ఆలోచించిద్దాము. అది ఆకురాలు కాలము. ఇక్కడ ఇప్పుడు శరద్ ఋతువు ఉన్నప్పుడు ఒక ఆకును గుర్చి మాట్లాడుదాము. అది ఒక ప్రాణం వలె ఉన్నది. మనము తిరిగి జన్మిస్తే మనము జీవవృక్షం యొక్క ఆకులమై ఉంటాము. ఈ చెట్టు లేక ఈ వృక్షము అడవుల్లో మనము చూస్తున్నప్పుడు ఈ చెట్టుకు చివరకు ఆకు దాన్ని విడిచిపెడుతుంది. ఎందుకంటే ఆకుకు ఋతువు అయిపోయినది, ఆకు నుండి ప్రాణము వదిలివేయబడుతుంది. దాన్ని ప్రాణం విడిచిపెట్టే వెంటనే ఆకు రాలిపోతున్నది. మనకందరికీ అది నిజమని తెలుసును. ఇప్పుడు నేరుగా మన యొక్క కిటికీలో గుండా మనం అది చూస్తున్నప్పుడు అది ఆకును ప్రాణము లేక జీవం విడిచిపెట్టే వెంటనే ఆకు రాలిపోతుంది. అదే మనం పాతిపెట్టు శరీరము. అయితే ఆ ఆకులో ఉండిన జీవము ఎక్కడి నుండి వచ్చునో అక్కడికే వెళ్లిపోతుంది, చెట్టులో గుండా వ్రేలలోనికి. అది అక్కడ మరి యొక్క ఋతువు వరకు చెట్టు యొక్క వేరులో అది అక్కడే ఉంటున్నది. ఈ యొక్క ఋతువులో సూర్యుడు మొద్దుబారుతాడు లేదా భూమి సూర్యునికి దూరమవుతున్నది. అది చుట్టూరా తిరుగుతూ కక్షను వెంబడిస్తుంది మరియు అది దూరమైపోతున్నది. మరి చల్లని వాతావరణము భూమిని చుడుతున్నది. ఆ కారణం చేత భూమి మరలా చుట్టూ తిరిగే కక్ష వరకు ఆకు యొక్క జీవమును వేరు పట్టుకుంటున్నది. తరువాత అది మరలా వచ్చే వరకు ఆకు దాగుకోటానికి వేరే మార్గము లేదు. సూర్యుడు మరలా వచ్చుట ఎంత నిజమో ఎంత నిశ్చయమో అది మరలా వచ్చుట అంత నిశ్చయమవుతున్నది. అది మరలా వచ్చును. అయితే అది మరి యొక్క ఋతువు వరకు వేచిండవలసి ఉన్నది. అది తిరిగి వచ్చుటకు ముందు ఈ రోజు దేవుని సృష్టికి ఒక సాక్షిగా అది మనకు ఒక ఘనమైన సాక్ష్యం ఇచ్చుచున్నది. కారణమేదనిగా మన మర్త్యమైన జీవితం ఋతువులో ఉండి బిడ్డలి కంటూ పెళ్లి చేసుకుంటూ కుటుంబాలు తీసుకుని వచ్చుచున్నాము. ఇది ఒక జీవితము లేదా మర్త్యమైన జీవితము. అయితే మనం పైనుండి జన్మించినప్పుడు ఎక్కడి నుండి శరీరం వచ్చినదో అక్కడికి అది వెళ్లిపోతుంది. ఆత్మ ఎక్కడి నుండి వచ్చినదో అక్కడికి దిగి వెళ్ళును లేక ఎక్కడి నుండి వచ్చినదో అక్కడికి పైకి వెళ్లిపోవును. అది ఎవరు అనుగ్రహించారో ఆ దేవుని యొద్దకు వెళ్ళెను. మరి ఒక ఋతువు వచ్చును. వచ్చినటువంటి ఆ ఋతువు అది అమర్త్యమైన ఋతువై ఉంటున్నది. దేవుని కుమారుడు ఆరోగ్యముతో ఉన్న ఆయన రెక్కలతో లేచినప్పుడు లేక ఆయన రెక్కలతో ఉదయించినప్పుడు ఇక భూమి లోపల ఆ శరీరంలో పట్టుబడి ఇండుట సంపూర్తిగా అసాధ్యమైపోతున్నది. దేవుని కుమారుని యొక్క వెలుగు కాంతిలో వారు వచ్చెదరు. సాక్షాత్తుగా ప్రకృతియే దాని యొక్క సాక్ష్యం అవుతున్నది. కనుక మనము క్రైస్తవమైతే మనము ఆత్మలో జన్మించిన వారమవుతాము. మరణము దేనిని పట్టుకోలేదు. అయితే విజయము మనకే. ఇది సాతానుడు ఇంకా అధికారము కలిగి ఉన్న ఈ పాతదైన క్షయమైన శరీరము భూమి మీద ధూళిపైకి రాలిపోతున్నది. అయితే ఆ ఋతువునంది ఇప్పుడు అది తప్పుడు ఋతువు అవుతున్నది. ఇది మర్త్యమైన ఋతువు. అయితే అమర్త్యమైన ఒకరు వచ్చినప్పుడు అమర్త్యమైన ఋతువు వచ్చును. భూమి మీద నుండి ఆయన యొద్దకు మరలిపోయిన అమర్త్యమైన ఆత్మలు ఆయనతో వెంట పెట్టుకుని వచ్చు. ఆ ఘనమైన వేయేండ్ల పాలనకై ఆయన మహిమలో ప్రకాశించుటకై తిరిగి పునరుద్ధానములో వారు వచ్చెదరు. భూమిపైన ప్రతిదీ సాక్ష్యమును ఇచ్చును. జీవం యొక్క ఆరంభమును చూయించిన కొరకై సూర్యుడు తూర్పున ఉదయించును. ఒక ఉదయం యొక్క పక్షులు మేల్కొని కీర్తనలు పాడును, అవి ఆనందించును. మనము నిర్మలముగా ఉండేదము. సాయంత్రం సూర్యుడు అస్తమిస్తుండగా మనము అలసిపోతాము. జీవము మరణమయ్యున్నదని అది ఒక సాక్ష్యం ఇచ్చును. ఒక రోజు జన్మించెను, ఒక రోజు గతించెను, ఒక వృక్షము జీవించును, ఆకులు రాలిపోతవి. ఎక్కడైతే ఈ జో ఉత్పన్నమైనదో ఆ చెట్ల యొక్క వేలులో దేవుడు దాన్ని భద్రపరచును. ఎక్కడ అది మొదలైనదో ఆ వేల లోపల ఎదిగిపోయి నీడ కొరకై ఆకులుగా తయారవుతవి. అవి ఎక్కడి వచ్చినవో అక్కడకు తిరిగి వస్తవి. మరి ఋతువులో వచ్చుటకై కేవలం విశ్రాంతి కొరకు. విత్తనంలో ఉండి రాలిపోవునటువంటి చిన్న పుష్పములోని జీవము మనము ఎరుగునటువంటి ఒక చోటకు అది మరలిపోవును. అయితే గుజ్జంతా విత్తనంలో ఉండి బయటికి పోయి ఉండును. విత్తనము భూమిలో కుళ్లిపోవును. అయినప్పటికీ అందులోని జీవమున్నది. తిరిగి పునరుద్ధరణ కొరకై అది దాగియున్నది. ప్రతిదీయు తెలుపుతున్నది, సాక్ష్యమును ఇచ్చుచున్నది. ప్రపంచంలో ఎంతో భాగాన్ని నేను ప్రయాణం చేయటకు నాకు తరుణం దొరికినది. పలు పలు విధాలైన మతములు గుర్చి నేను విన్నాను. వివిధములైన భావాలు నేను విన్నాను. నేను మహమ్మదీలను గుర్చి, బౌద్ధులను గుర్చి, శక్తులను గుర్చి, జైన్ల గుర్చి, ఓ అనేకమైన వందల భావాలు కలిగిన మతములు, దేవుడులు, దేవతలు, అన్ని విషయాల గురించి విన్నాను. అయితే వాటిలో ఏది కూడా వాటిలో ఏది అని కాదు, వాటిని గూర్చి ఒక్క రవ్వంతైనా సత్యము కలిగింది వాటిలో ఒక్కటి లేదు. ఈ క్రైస్తవ మతమే నిజమైన మతము. మరణమును పాతిపెట్టబడుట, తిరిగి లేచుట, సమస్తమైన సృష్టి సాక్షాత్తు ఆకాశములు అవే భూమి దాని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అది ప్రతి దినము కూడా మరణమును పాతిపెట్టబడుటను పునరుద్ధానమును ఉన్నదని అది దేవుడే ఆయన ప్రజలకు సాక్ష్యము. ప్రత్యేక ఋతువు మన తలపై నుండి దాటిపోతున్నది. మనము మరణము పాతిపెట్టబడట పునరుద్ధానము. కాబట్టి ఇది సత్యమని మనకు తెలుసును. క్రైస్తవ్యము ప్రధానంగా సత్యము. అది దాని సాక్ష్యాన్ని ఇచ్చుచున్నది. అది ఒక ఉద్దేశము కొరకై ఒక గంభీరమైన మహోన్నతమైన జ్ఞానము చేత లేక మేధస్సు చేత అది తయారు చేయబడినదని అది తెలుపుటకు వెళ్ళుచున్నది. అది ఒక ఉద్దేశము కొరకై ఇక్కడ ఉన్నది. దేవుడు చెట్లను ఆ విధముగా చేయనవసరం లేదు. ఆయన ఆ విధముగానే చేశాడు. అవి ఒకదానికి ఒకటి వ్యత్యాసకరముగా ఉన్నప్పటికీ ఆయన ఆ విధంగానే చేశాడు. ఆయన దానినంతటినీ ఆయన ఉద్దేశము కొరకు చేశాడు. సాక్ష్యం ఇచ్చుటకు మరియు సాక్ష్యమునే ఇచ్చుటకు ఆయనకున్న ఒకదాని వలె రాళ్ల వలె అలాంటి ఒకటి వలె ఆయన చెట్లను చేయగలడు. ఆయన కోరుకున్నట్లుగా ఆయన చెట్లను చేయగలడు. ఆయన ఏ విధముగా కోరితే ఆ విధముగా ఆయన పువ్వులను చేయగలడు. అయితే ఆయన వాటిని సాక్ష్యము చెప్పుటకు చేశాడు. ఎందుకనగా అవి దేవుని యొక్క సాక్ష్యములు. అవి నిజమైన సాక్షి. మిగతా మతాలన్నీ తప్పు. మరి యేసుక్రీస్తుయే నిజం. మనము నిరంతరము మృతులము కామని, అయితే మనము తిరిగి లేచిదమని, మరణము పాతిపెట్టబడ్డ పునరుత్థానము సాక్ష్యము చెప్పుచున్నది. ఒక మహోన్నతమైన మేధస్సును చూపించుచున్నది. కాలము అనుమతిస్తే ఎక్కువసేపు తీసుకునము, అయితే మేం మరలా మాట్లాడవచ్చును. మాకు మాదిరిగా కాదు, ఇది మన స్వంత మందిరము. మన స్వంత బోధలు, మన సిద్ధాంతాలు ఉండేది. ఏది సరైనది అని నేను తలస్తే బోధించే స్థలము అది. మన ఎదుట అగుపించిన దేవుని కృపను మాట్లాడుచుండగా మరొక మేధస్సును గమనించాలని కోరుతున్నాను. మీరు గమనించుతురా, మొదటిది వేరు, రెండవది చెట్టు కాడ, మూడవది ఫలము, అది దానితో అంతమవుతున్నది. నీతిమత్వము వేరు, భావనత్వము అనగా శుద్ధీకరణ కాడ, ఫలము అసలైన విత్తనము. అదే మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ మరియు పరిశుద్ధాత్మిక బాప్తిస్మము, నీతిమత్వము, భావనత్వము మరియు పరిశుద్ధాత్మిక బాప్తిస్మము లేఖ్యం పైన మన యొక్క భావాలకు అది సాక్ష్యమిచ్చును. దాన్ని గురించి చెప్పడానికి నేనిక్కడ 12 విషయాలు వ్రాసుకుని ఉన్నాను. సాక్ష్యమిచ్చు పలు పలు విషయాలు వ్రాసుకున్నాను. ప్రకృతి విషయాలను చూచడం వలన అవి ఆత్మ విషయాలు సాక్ష్యమిచ్చుచున్నవి. నీతిమత్వము వ్రేళ్లు, భావనత్వము అనగా శుద్ధీకరణము కాడ, పరిశుద్ధాత్మ బాప్తిస్మము వేరు, కాడల యొక్క ఫలితం వచ్చున్నది ఫలము. ఆ వేరు విత్తనము నుండి వచ్చినది. ఏది భూమి లోపలికి పోయినదో ఆ విధముగానే విత్తనము ఉండును, అది మరలా వచ్చును. మరి ఈ దినము లూత్రి కాలంలో మనం జీవించాము, వెస్లీ కాలము గుండా మనం జీవించితిమి. ఇప్పుడు మనం పెంతికోస్తు యొక్క విమోచించబడిన కాలమున జీవించుచున్నాము. అదేంటది? సాక్షాత్తు అదే సంఘమును వెనుకకు తీసుకుని వచ్చుట. పెంతికోస్తు దినమున ఏది నాటబడినదో సాక్షాత్తు దానిని. ప్రకృతి ఏ దానికి సాక్ష్యమిచ్చుచున్నది? ఖచ్చితంగా మరణమునకు పాతిపెట్టబట్టుకును, తిరిగి లేచుటకును అది సాక్ష్యం ఇచ్చినట్లుగా. ఓ నిత్యుడగు దేవునికి, ఆయన యొక్క సాక్ష్యములకు మనం మాత్రము చుట్టూ చూడగలిగితే ప్రతి చోట దేవుడే ఉండి ఆను దినము సాక్ష్యమిచ్చుట్లుగా ఆయనను నీవు చూడగలుగుతావు. ఆ విషయాల్లో మనము ఏ విధముగా ఉద్దేశపూర్వకంగా అమాయకంగా తొట్టిల్లుతాము ఆ సులువుగా గ్రహింపగల దానిని. ఎందుకు? ప్రతి చెట్టు మనకు బోధిస్తుంది, ప్రతి పుష్పము మనకు బోధిస్తుంది, ప్రతి తోట మనకు బోధించును, ప్రపంచమంతా మనకు బోధి అవుతున్నది. దేవుడు దేవుడై ఉన్నాడు. మనమాయన మహిమను చూశాము. ఆయనను మనం ఉద్దేశపూర్వకంగా దాని నుండి తడబడుతున్నాము. ఆ విషయాలు మనం మార్చుకుంటున్నాము. అటువంటి వాటిపైన మన కనులు ఉంచుతున్నాము. మన యొక్క ఊహలు లోకమందరి వ్యర్థమైన వాటిపైన ఉంచుతున్నాము. మనకున్న ఆత్మను బట్టి బ్రతుకుటకు తద్వారా కోరికలను తృప్తిపరచుకోవటానికి మన బ్రతుకులను ఏలుటకు ప్రయత్నం చేస్తున్నాము. ఏ విధముగా ఆ ఆత్మ నుండి మనము విడుదల పొందగలుగుతాము? దేవుని యొక్క ఆత్మను ఎలాగూ పొందగలుగుతాము? సృష్టి అంతా కూడా ప్రతిది ప్రతి చోట ఆకాశములు అంతరిక్షము అనేకములు నా యొక్క పఠన గదిలో నేను కూర్చొని నేను వ్రాసుకున్నాను. అందులోకి వెళ్ళటకు నాకు సమయం లేదు. అయితే దేవుడు సృష్టించిన దేనిపైన నీవు చూడు, ఆయన మహిమ గది సాక్ష్యం ఇచ్చుచున్నది. ఏదైనను దేవుని యొక్క ఏ సృష్టి అయినను దేవునికి ఆయన యొక్క సంకల్పమునకు సాక్ష్యమిచ్చును. దేవుని యొక్క మహోన్నతమైన మేధస్సును చూయించును. నేను పర్వతాల శిఖరంపైన నిలబడి ఉండి పిగ్మి దేవదారు జాతి చెట్టును గమనించాను. సుమారు ఎంతో ఎత్తు ఉంటుంది. గొర్రెలు తిన్నది, అడవి గొర్రెలు తింటవి అవి. ఆ పిగ్మి దేవదారు లాంటి చెట్టును గమనించాను అక్కడ. ఇక్కడ నీవు కొంచెం ముందుగా వెళితే అప్పుడు నీవు ఒక విష ఔషధి లోకి వెళ్ళగలుగుతావు. మరొక లక్షణాలు కలతి అది, వేరే జాతికి చెందినది, వేరే స్థలంలో బ్రతుకుతుంది అది. ఇంకా కొంచెం లోపలికి వెళితే నీవు దేవదారు లాంటి వృక్షాన్ని తాకుతావు. ఇంకా కొంచెం ముందుగా వెళితే లోపలకు కదలాడుతూ ఉండే బురుగు చెట్టు, దాని లోపల నుండి గుత్తులు గుత్తులుగా ఉండే పొద చిత్తడవి, ఇంకా ముందుకు గడ్డి, అందులోండి ముందుకు జమ్ము, ఇంకా ముందుకు ఎడారి. అక్కడ ఏమీ ఉండదు. ప్రతి ఒక్క చోట అది ఎక్కడ జీవిస్తున్నదో, ఎటువంటి వాతావరణము అనుకూలత కలిగినదో తెలుపుతూ దాని యొక్క సొంత ప్రాణమును కణమును కలిగిండును. కేవలము ఒక మేధస్సు గల దేవుడే అది చేయగలడు. ప్రతి ఒక్కటి ఒక సొంత ప్రాణాన్ని కలిగి ఉంటుంది. చూడు ఫ్లోరిడాలో ఈత చెట్టు, చూడు మధ్య అమెరికాలో సరళ వృక్షము, రాకీస్ లోని పర్వతాల్లో ఉన్న ఊగులాడు బురుగు చెట్టు, ప్రతిది ప్రత్యేక ప్రాణము కలిగి సర్వశక్తిమంతుడైన దేవుని మహిమను గురించి సాక్ష్యమిచ్చుచున్నవి. నీవు ప్రక్కగా నిలబడు గొప్ప సముద్రమును చూడు. పెద్ద కోపోద్రేకము చేత దాని అలలు ఒడ్డున పగలుకుంటును. కోపముతో కుక్క తన తాడు మనతో ఎగిరి దూకినట్లుగా అది ఎగురుతుంది, ఎదుర్కొంటుంది. సాధ్యపడితే లోకమును అది ముంచివేయును. దాని యొక్క పాపం వలన అది అలసిపోతున్నది. అయితే ఆకాశంలో దేవుడు ఒక కావలివాణ్ణి ఉంచి ఉన్నాడు. అది చంద్రునిగా పిలువబడుతున్నది. ఆయన సముద్రం యొక్క హద్దులు నియమించను. అవి ఇక దాట లేకున్నట్లుగా ఆ కవలివాడు రాత్రి బగళ్లు కనిపెట్టను. అతడు తన వీపును తిప్పుకొని దేవుని వైపునకు చూచుటకు తిరిగినప్పుడు, దేవుడు ఏ విధముగా కనిపించుచుడనో చూచుటకు తిరిగినప్పుడు ఇక్కడ అలా గుట్టు చప్పులు లేకుండా లోపలికి వచ్చను. అయితే అది తన ముఖమును తిప్పుకొనగానే తిరిగి అలా వెళ్లిపోతుంది. ఆ హద్దులను అతడు కనిపెడుతూ ఉంటాడు. అతడు వెళ్లిపోలేడు. అతడు తన వీపు తిప్పగానే అలా లోపలికి వస్తుంది. తిరిగి తన ముఖము తిప్పుకొనగానే అలా వెనుకకు మరలిపోతుంది. దేవుడు ఒక కావలివాణ్ణి పెట్టి ఉన్నాడు. అదేమి చేయను? అది సాక్ష్యమిస్తుంది. ఆది కాండములో ఉన్న దేవుడు, బైబిల్ గ్రంథం యొక్క దేవుడు దేవుడే అయి ఉన్నాడని అది సాక్ష్యమిస్తున్నది. అది సాక్ష్యము ఆయనే అని. అది క్రీస్తు యొక్క జన్మమును గుర్చి వారు ఏ విధంగా సాక్ష్యమిచ్చినది? పాత నిబంధనలోని ప్రవక్తలను కొందరిని మనం నిర్వచిద్దాము. ఉదాహరణకు యెషయా 9 అధ్యాయంలో యెషయా 9:6, అది నెరవేరక ముందు వందల వందల సంవత్సరాలకు పూర్వము ప్రవక్తలు సాక్ష్యమిచ్చారు. వారు చెప్పారు, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. అది వారు ఎలాగూ ఎరిగియుండిది? స్త్రీకి పుట్టినరుడు అలాంటి విషయాలను ఎలాగూ ఎరగగలిగెను? అది జరగక ముందు వందల సంవత్సరాల ముందుగా ఏమి జరిగినో ఖచ్చితంగా ఇలాగూ చెప్పగలిగను, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అని. ఆలోచనకర్త, సమాధానకర్తకు అధిపతి, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి అని అతనికి పేరు పెట్టబడెను అని చెప్పిండి. ఆయన ఎక్కడ జన్మించునో చెప్పారు. ఆత్మ ప్రేరేపణ చేత ప్రవక్త చెప్పాడు, యూదాదేశ బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో ఎంతమాత్రమూ అల్పమైన దానవు కాదు, అయితే పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. ఆ యొక్క ప్రవక్తల గురించి ఏమి తాకినది? ఆ ప్రవక్తలను ఏమి తాకినది? వారిని ప్రేరేపణ చేసినది ఏంటి? ఆ పరిపూర్ణమైన నిర్దిష్టత. అది మాత్రమే కాదు, ఆయన ఏమి చేయనో కూడా ప్రవక్తలు తెలియచేశారు. ప్రవక్తలు ఆయన జన్మని కూడా చూచిరి. ఆయన ఎక్కడ జన్మిస్తాడో, ఆయన ఎలాగ జన్మించడో వారు చూశారు. మామూలు బాలుడుగా కాక ఒక స్త్రీకి జన్మించిన బిడ్డగా రహస్యమైన విధమున ఆయన జన్మించునని అది చెప్పండి. కన్యకు ఆయన జన్మించునని కన్య గర్భవతి అయి 100 సంవత్సరాల క్రితము అది జరగక ముందు మర్త్యుడైన ఒక మానవుడు అది చూడటానికి ఆ ఏది అది సంధించినది సంపూర్ణముగా నిర్దిష్టముగా ఖచ్చితంగా అదే వరుసలో మహోన్నతమైన ఉనికి యగు జీవముగల దేవుని గురించిన సాక్ష్యమును మాట్లాడు. అది మాత్రమే కాదు, ఆయన ఎక్కడ జన్మించునో, ఆయన ఏ విధముగా జన్మించునో అది కూడా, ఆయన గురించి లోకము ఏమి చెప్తుందో అది చెప్పబడెను. ఆయనే మెస్సయ్య అని రుజువు చేతి కొరకై ఆయనను వెంబడించు సూచనలు తదితరమైనవి చెప్పబడినవి, ఆయన నిరాకరించబడని రుజువు చేయబడెను. చిట్ట చివరికు ఆయన జన్మించక ముందు 100 సంవత్సరాల ముందుగా సెలవులో ఉండి ఆత్మ ద్వారా ఆయన మూలిగిన ఆయన మాటలు కూడా దావీదు ఆత్మలో యేసు అక్కడ చెప్పినట్లుగా ఆ విధముగా నేను వివరణ ఇవ్వనున్నాను. ఎందుకు దావీదు ఆత్మలో ఆయన్ను ప్రభు అని పిలువలను? దావీదు దావీదు కాదు, అయితే ఆత్మయందు దావీదు. ఎంతో వ్యత్యాసమున్నది దావీదు ఆత్మలో దావీదుకు మధ్య, ఎంతో వ్యత్యాసమున్నది సంఘము ఆత్మలో సంఘము. ఎందుకంటే దావీదు ఆయన్ను ఆత్మలో ప్రభు అని పిలవలను, ఆయన అతని కుమారుడైతే ఇలాగ చెప్పబడుతున్నది, ప్రభు నా ప్రభుతో చెప్పెను, నీవు నా కుడిపార్శ్వమున కూర్చుడుము. వారు ఆయన అడిగారు, ఆయనకు మరెన్నడూ జవాబు ఇవ్వలేదు. ఆ తర్వాత వారు ఆయన మరేమీ అడగలేదు. అయితే దావీదు 22వ కీర్తనలో ఆత్మ పూర్ణుడయ్యాడు. అతడు ఓలాగైనప్పుడు ఆయన సిలువలో నా దేవా నీవు నన్నేలా వెనాడితివి, నా ఎముకలన్నీయు వారు నన్ను తేరి చుచుచున్నారు, వారు నా చేతులలో నా కాళ్ళలో ఏ విధముగా పొడిచి ఉన్నారో. ఆయనను ఆయన మన అతిక్రమం బట్టి గాయపరచబడెను, ఇక్కడ మరొక ప్రవక్త వచ్చుచున్నాడు మన దోషుల బట్టి నలుగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. నిర్దిష్టత, ఆ ప్రవక్త యొక్క పరిపూర్ణత, జరిగినటువంటి ఏ ఒక్క మాటను వారు మాట్లాడలేదు. ఆయన కూర్చిన ఆఖరి 7 ప్రవచనాలు సెలవులోని ఆఖరి 7 గంటల్లో జవాబు ఇవ్వబడినది. ప్రత్యేక వాక్యము ఏ విధముగా నెరవేర్పు జరిగినదో కదా, జరగకుండా ఏ ఒక్కటి విచ్చిపెట్టబడలేదు. దేన్ని గుర్చి అది మాట్లాడుతున్నది? ఒక మహోన్నతమైన మేధస్సును గుర్చి. అది మనుషులు కాదు, ఆ మనుషులు నీ వంటి నా వంటి మనుషులే. అయితే వారు మహోన్నతమైన ఉనికి వలన ప్రేరేపించబడ్డారు. ఈ తరములోనూ రబోతున్న తరములోనూ వారికిని ఇక్కడున్న వారికిని మధ్యనున్న అన్ని తరాల్లోనూ ఆయన వాక్య వైపే మనస్సు చూచి వారు యథార్థవంతులని మనం ఎరిగి సాక్ష్యం ప్రకటి కొరకు దేవుని యొక్క వాక్యము సత్యమనుటకు అది యొక్క సాక్ష్యము. ఆయన కార్యములన్నీ పరిపూర్ణమైనవి, అవి పరిపూర్ణమైనవి, సమయమందు ఉండునవి, అవి ఒక గంటను వదులుకునవు. కొన్నిసార్లు అవి వెళ్లిపోతున్నవని మనం అనుకుంటాము, అయితే అవి అలాగూ కావు సుమా. అది అయిపోయిన తర్వాత అవి త్వరగా రాకుండుట మనము చూచుచుటాము. అంత బాగా అది ఉండుకున్నట్లుగా చూస్తాము. అది సంపూర్ణమైనది, కాలబద్ధమైనది. చిటికి వరకు మన దినమును కూడా ఈ దర్శనాలు జరుగుచుండుట, ఈ విషయాలు సంభవించుట మనము చూస్తున్నప్పుడు కూడా అవి ముందుగా చెప్పబడినవి. అవి నెరవేర్చున్నప్పుడు ఏమి జరుగునా అని మనం ఆశ్చర్యపోతుంటాము. అయితే అవి సంపూర్ణమైనవని కాలబద్ధమైనవని మనము తెలుసుకుంటాము, ఖచ్చితంగా తెలుసుకుంటాము. నా తల్లిని గుర్చి నేను ఎలాగూ నేను అలా తలంచగలిగితిని, ఆమెను వృద్ధురాలుగా వణుకుతున్నదానిగా నేను ఆమెను చూడగలిగితిని. అయితే తరువాత ఆయన నాకు దర్శనమిచ్చిన తర్వాత ఆమె ఇప్పుడు నిన్న స్థితిని నేను చూశాను, నేను దేవుని మహిమపరిచాను. ఆమె మరలా ఉంటుందని నేను ఎరిగాను. ఆమె చనిపోలేదు, ఆమె నిద్రిస్తున్నది, ఆమె క్రీస్తులో ఉన్నది. దేవుడి విషయాల్లో ముందుగా మాట్లాడటం మనం ఎలాగో చూస్తున్నామో. మీ యొక్క వేదిక వద్ద లేక ఇక్కడ ఉన్న వేదికనొద్ద నేను ఉండినప్పుడు ఉత్తర వైపునకు వెళ్ళుచున్న ప్రభు నాకు ఇచ్చిన దర్శనాన్ని గుర్చి నేను మీతో చెప్పితిని, ఏమి జరగబోతున్నదో అని అది చెప్పితిని. వారు ఏ విధముగా పర్వత శిఖరం పైన దిగుతూ సౌరభినహేం నీవు నాకు చెప్పాలని భావమా, ఇక్కడను ఇక్కడకు అక్కడకు 60 మైళ్ళు మధ్యలో అక్కడ ఒక నిరసన వెంచుకునగల భయంకరమని లగ్గుబంటి వెండి మొనగలది, అంతకృతం ఏ ఒక్కటి చూడలేదు. అయితే నీవు అక్కడికి చేరుకొదక ముందు నీవు పొందుకుంటావు. అది ఆయన మాట ప్రకారమే అని నేను చెప్పాను. అది ఖచ్చితంగా అలాగే జరిగినది. ఎందుకని ఆయన ఇంకా దేవుడిని అది సాక్ష్యమిచ్చుచున్నది. ఆయన వాగ్దానాలన్నీ నిజం. దేవుడు సాక్ష్యం ఇచ్చును, ఆయనకు సాక్ష్యములు సత్యములు. ఆయన సాక్ష్యమిచ్చును, ఆయన సాక్ష్యము ఆయన ప్రత్యక్ష రుదువునకు వివరణ మోయును, అది ఒక తెలివి తేటలను మోయును. అవును, నజరేయుడైన యేసు భూమిపైకి వచ్చినప్పుడు ఆయన యొక్క బలమైన కార్యములన్నీ ఆయన చెప్పిన వాటికి సాక్ష్యమిచ్చను. ఆయన గురించి ఎవరు అనుమానించరు. ఆయన చెప్పాడు, మీరు నన్ను నమ్మనట్లయితే నా కార్యములైన నమ్ముడి. ఆయనను దేవునిగా మీరు చూడనట్లయితే నీవు మానవుడైయుండి నిన్ను నీవుగా దేవునిగా చేసుకుంటున్నావు. ఆయన చెప్పాడు, మీరు నన్ను నమ్మకపోతే అలాగైతే నా కార్యములైన నమ్ముడి, ఎందుకనగా అవి దేవుని యొక్క సాక్ష్యములు. నేను ఏమై ఉన్నానో నేను పలికిన దానికి అవి వివరణ అయి ఉంటున్నవి. మీరు నన్ను నమ్మనట్లయితే నన్ను వెంబడించు సూచక్రియలను నమ్ముడి. ఈ కార్యములు చేయడది మెస్సయ్యా కాదా? ఆయన ఏమై ఉండేను సాక్ష్యము. ఆయన చెప్పుకున్న ప్రతిదానికి అవి వివరణలు పలికినవి. మార్తా అక్కడ యేసు ప్రక్కన నిలబడి ఉండెను. ఆమె సహోదరుడు చనిపోయి సమాధిలో ఉండెను. కుళ్ళిపోయి ఉన్నది, శరీరము అయిపోయినది. అక్కడ సమాధిలో అతడు కేవలం మత్తుడై ఉన్నాడు. పురుగులు, చర్మము పురుగులు అతని దేహములో ప్రకులాడుతున్నవి. అతని ముఖము జీర్ణమైపోయినది. అయితే ఆమె అన్నది, ప్రభువా, లోకములకు రావలసిన దేవుని కుమారుడు నీవే అని మేము నమ్ముతున్నాము. దాని గురించి మేము నిశ్చిత కలిగి ఉన్నాము. ఆయన చెప్పాడు, పునరుద్ధానములు జీవము నేనే. నాయందు విశ్వాసముంచువాడు అతడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు మరి ఎన్నటికీ చనిపోడు. ఇది నీవు నమ్ముతున్నావా? అవును ప్రభువా అని ఆమె అన్నది. అవును ప్రభువా, నీవు లోకములకు రావలసిన దేవుని కుమారుడువని నమ్ముతున్నాను. ఇప్పుడు నేను ఎవరైనది, నేను ఏమైనది పలుకుబడినది, ఇప్పుడు నేను నీకు చూయించబోతున్నాను. నేను దానికి సాక్ష్యము ఇచ్చేదను. నేను ఏమయ్యున్నానో చెప్పుకున్న దానికి నేను రుజువు చేయుదును. అతనిని ఎక్కడ పతిపెట్టిదిరి? ప్రభువా, వచ్చి చూడు అని ఆమె అన్నది. ఆ తర్వాత ఆయన యొక్క మానవ భాగములు చూయించుట, ఎవరైతే ఏడ్చారో వారితో ఆయన ఏడ్చాడు, ఎవరైతే నవ్వారో వారితో ఆయన నవ్వుట, ఎవరితో విజయం పొందాడో వారి విజయముతో ఆయన ఉన్నాడు. జయములోనే ఆయన ఉంచుదాము. ఆయన సమాధి యొద్దకు వెళ్ళాడు. ఆ రాయి దొరలించి వారితో ఆయన అక్కడ నిలబడ్డాడు. అక్కడ ఆ చిన్న శరీరము పురుగులు బట్టి కుళ్ళిపోయి భూమి లోపల పెట్టబడి ఉన్నది. ముఖము ఊడిపోయినది, కుళ్ళు పట్టుడు చేత. ఆ మాటలు ఆయన అక్కడ పలికాడు, లాజరు బయటికి రా అని. ఎవరైతే చనిపోయాడో ఆ మనిషి లేచి నిలబడ్డాడు, తిరిగి బ్రతికాడు. ఓ ఆయన దేవుని కుమారుడని ఆయన ఏమని చెప్పుకున్నాను, అదే దానిని హక్కుందని వాదించుచున్నది. ఓ ఆయన దేవుని కుమారుడు కంటే గొప్పవాడు. ఆయనే కుమారుడు మరియు దేవుడు. ఆయన దేవుని యొక్క గుడారము. ఎందుకనగా మరొక రెండే వ్యక్తికి అటువంటి అధికారం ఉండదు. చనిపోయి 4 దినాలు పత్తి పెట్టబడిన మానవుని ప్రాణమును వెనుకకు పిలుచుటకు దేవునికి మాత్రమే అది తగును. ఆయన చెప్పిన ప్రతి ఒక్క దానికి ఆయన స్వంత కార్యములే సాక్ష్యం పలుకుచున్నవి. ఆయన దేవుడై ఉండెను, అది సత్యమని మనకు తెలుసును. ఎందుకనగా అది అదేనని ఆయన చెప్పినాడు కనుక. ప్రవక్తల యొక్క సాక్ష్యము, ప్రకృతి యొక్క సాక్ష్యము, ప్రవక్తల యొక్క సాక్ష్యము, యేసు యొక్క సాక్ష్యము. ఆయన ఒక సాక్ష్యము లేకుండా ఆయనకు ఆయన ఏది వదలలేదు. దేవునికి ఎల్లప్పుడూ ఆయన సాక్షి ఉన్నాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పాడు, నేను వెళ్లిపోవటం వలన ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడలా ఈ సాక్షిని నేను పంపలేను, ఈ అమర్త్యమైన నిత్య సాక్షిని. ఆయన స్త్రీకి పుట్టిను కాబట్టి ఆయన కుళ్ళి పోవలసి ఉండెను, లేక ఆయన చనిపోవలసి ఉండెను. దేవుడు ఆయన శరీరాన్ని కుళ్ళు పట్టనీయడు. అయితే మన పాపములు తీసివేడి కొరకై మత్తుల వలె ఆయన మరణించవలసి వచ్చెను. అయితే ఆయన వెళ్లిపోక ముందు మనకు ఒక సాక్షిని ఉంచిపోయేను, పరిశుద్ధాత్మను. అన్ని కాలములో ఉన్న అందరూ ప్రవక్తలు ఆరంభం నుండి కూడా సంఘానికి కడవరి కాలములో ఉండు మన గొప్ప సాక్షిని గుర్చి పలికి ఉన్నారు, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మయే మన యొక్క సాక్షి. ఆయనే రుజువు, ఆయనే ముద్ర, ఆయనే విశ్వసనీయమైన హక్కులు. దేవుడు మాట్లాడిన ప్రతి ఒక్క మాటకు సారాంశ సమ్మత పత్రము ఆయనే. ఆమేన్. క్రీస్తు జీవించుచున్నాడని దానికి ఆయనే సాక్ష్యము. ఎందుకనగా ఆయన జీవించుచున్నాడు కనుక మనం కూడా జీవించుచున్నాము. ఆయనే విశ్వసనీయమైన హక్కుల వివరణ పత్రము. అలాంటి వ్యక్తి ఈ కడవరి దినాలలో సంఘమును నడిపించుటకు వచ్చుట, ఆయన ఇక్కడే ఉన్నదని ఆయన ప్రజలకు చెప్పుటకు అది దేవునికి బాధ్యత కలిగించదై ఉన్నది. అందరు ప్రవక్తలు ఆయన రాకను గుచ్చి పరిశుద్ధాత్మను గుచ్చి సాక్ష్యమిచ్చిరి. అది జరగమునపు 8 శతాబ్దాలకు పూర్వమే పెతూయేలు కుమారుడైన యోవేలు ఆయన వచ్చునని ప్రవచించి చెప్పెను. అది జరగక ముందు 800 సంవత్సరాలకు పూర్వమే పెతూయేలు కుమారుడైన ఈ గొప్పవాడు మతి తప్పిన వానిగా పరిగణింపబడెను. సగం తలగలిగిన వానిగా, పిరికి వానిగా, మతి తప్పిన వానిగా, ఉద్రేకపూర్తినిగా పరిగణింపబడెను. అతడు ప్రవచించాడు 2:28 మరియు చెప్పాడు అని దేవుడు చెప్పుచున్నాడు. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కృంబరించెదను. మీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు. నా దాసుల మీదను నా దాసులందరి మీదను నా ఆత్మను కృంబరించెదను కనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మత కార్యములను, క్రింద భూమి మీద సూచిక్రియలను, అగ్ని స్తంభములను, పొగ ఆవిరిని కలుగు చేసేదను. యెహోవా యొక్క భయంకరమైన మహాదినము రాకముందు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు. ఈ యొక్క గొప్ప సాక్షి వచ్చుటకు ముందు 800 సంవత్సరాలకు ముందు పెతూయేలు యొక్క కుమారుడు దాన్ని గుచ్చి సాక్ష్యమిచ్చను, దాన్ని గుచ్చి ప్రవచించను. ఆ చిన్న వ్యక్తికి ఏమి సంభవించినది? ఏది తాకినది? స్త్రీ కలిగిన నరుడు కొద్ది దినముల గలవాడే మిక్కిలి బాధనందును. అట్టి వానికి ఏది చెప్పునో నాకు చెప్పు. అతడు ఏమైండెను? అదే అతడు కాలములలోను శూన్యతలో గుండా చూచి కడవర దినాలలో ఈ ఘనమైన సాక్షి సంగములోకి వచ్చుట చూడగల తన అంతరంగపు ఉనికిని కదిలించినదేవరో నాకు చెప్పుము. ఏది చేసినదో నాకు చెప్పు. ఒక బుద్ధి సూక్ష్మత గల మహోన్నతమైన సర్వశక్తిమంతుడు దేవుడుగాక మరెవరు? అదొక్కటే మాత్రమే అది చేయగలదు. మత్తుడైన వాణ్ణి కొట్టు. స్త్రీ కలిగిన నరుడు కొద్ది దినములు గలవాడై మిక్కిలి బాధనందును. యోబు 14 చెప్పినట్లు పవ్వు వికసించినట్లు వాడు పెరిగి వడిపోవును, కోయబడదురు, ఆవును కదల్లేక పడియుదురు, ప్రాణం విడుచుదురు. అయితే అటువంటి వ్యక్తి మీద ఆత్మ భీకరుడు మహోన్నతుడు దేవుని యొక్క మేధస్సు అన్ని అడ్డంకులను కాలములను వెతిగొట్టి ఆయన ఆత్మ చేత అక్కడికి చొచ్చుకుని పోవును. ఏమి జరగనయ్యున్నదో అట్టి మత్తునికి చూయించును. హల్లెలూయా. జీవముగల దేవుని యొక్క సాక్ష్యము అది కానట్లయితే ఒకటి ఏంటి? అది జరగక ముందే దానిని అది చెప్పగలదు. ఆమేన్. అది జరగక ముందే దానిని అది చూడగలదు. తెలివి చేత ముందుగా దాన్ని చెప్పును. అతడు ఖచ్చితంగా దాన్ని చెప్పినట్లయితే సంపూర్ణమైన నిర్దిష్టతతో అది జరుగును. అది సాక్ష్యము కానట్లయితే అది ఏంటి? జీవముగల దేవుని గుచ్చి మరెక్కువగా ఏది పలకగలదు? ఖచ్చితం ఆయనే సాక్షి. కడవరి దినాల్లో మనుషులందరిపైన ఆయన తన ఆత్మను కృంబరించునని అని అది జరుగునని అది ప్రవచింపబడెను. 75 ప్రవచించిన 75 సంవత్సరాల తర్వాత అమోజు కుమారుడైన యెషయా సంఘములోకి రావలసిన గొప్పవాడైన ఈ సాక్షిని గుచ్చి అతడు ప్రవచించెను. నేను దేనిని గుచ్చి మాట్లాడుతున్నాను? ఒక సాక్షిని గుచ్చి, ఒక నిజ సాక్షిని గుచ్చి, ఒక వాస్తవమైన సాక్షిని గుచ్చి. ప్రకృతి ద్వారా తీసుకుని వచ్చుట, అనగా ప్రకృతి ద్వారా బహిర్గత పరచుట, ప్రవక్తల ద్వారా బహిర్గతము చేయుట, బైబిల్ ద్వారా బహిర్గతము చేయుట. ఇప్పుడు మనం ఆయన్ను పొందుకుంటున్నాము. ఆయన ఉండినట్లుగానే ఉండిన దినములోనికి మనము ఇప్పుడు వెళ్ళుచున్నాము. 75 సంవత్సరాలు సుమారుగా యోవేలు ప్రవచించిన 75 సంవత్సరాల తర్వాత యెషయా చెప్పాడు. ఆమోజు కుమారుడు ఆదికాలం నుండి ప్రకటన వరకు తన యొక్క 66 అధ్యాయాలలో సంపూర్తి బైబిల్ను ఇచ్చిన గొప్ప ప్రవక్త ఇతడు. అందులో 66 పుస్తకాలున్నవి ఒక గ్రంథముగా. ఆది కణములో సృష్టితో అతడు ఆరంభము చేశాడు, వేయేండ్ల పాలనతో ముగించాడు. ఏ గొప్ప మనుష్యుడు! పరిశుద్ధాత్మ వచ్చుటను గురించి ముందుగా తెలియజేశాడు. మనం వెనక్కి వెళ్లిపోయి దాన్ని చదువుదాము. నేను యెషయా 28:11 తీశాను, ఒక క్షణం చదువుదాము. పరిశుద్ధాత్మ వచ్చుటను గురించి అతను ఏమి చెప్పి ఉన్నాడో ఇక్కడ కనుగొన్నాను. యెషయా 28:5 నుండి ఆరంభిద్దాము. ఓ దినమున సైన్యముల అధిపతికి యెహోవా తానే భూషణ కిరీటముగా నుండును, సాక్షి వచ్చినప్పుడు ఉండునటువంటి ఘనమైన ఈ దినమును గుర్చి ఆయన మాట్లాడుచున్నాడు. మన యొక్క కిరీటమేది? పరిశుద్ధాత్మలను కిరీటధారులుగా చేయును, భూషణ కిరీటముగా నుండును, సౌందర్యము గల మకుటముగా నుండును, శేషించిన తన ప్రజలకు శేషము, విడువబడిన ప్రజలు, మిగిలిన ప్రజలు. ఆయన మకుటముగా ఇండును, ఒక భూషణ కిరీటము, సౌందర్యము గల మకుటము. ఆలోచన చేయి, ఇది జరగక మునుపు ఇది 700 సంవత్సరములు. ఆయన న్యాయ పీఠం మీద కూర్చుండు వారికి తీర్పు తీర్చ నేర్పు ఆత్మగాను బలిపీఠం యొద్ అదే ఆయన చేయినది. గుమ్మమునొద్ద యుద్ధమును పరగొట్టు వారికి పరాక్రమం పుట్టించువాడిగా ఉండును. నన్ను చూడండి, గుమ్మమునొద్ద యుద్ధమును పరగొట్టు వారికి పరాక్రమం పుట్టించువాడుగాను ఉండును. ఎవరైతే ఆయన కొరకై నిలబడతారు మరియు ఆయనతో నిలబడతారు, ఈ గొప్ప ఆత్మ, ప్రవచించబడిన పరిశుద్ధాత్మ గుమ్మమునొద్ద యుద్ధమును పరగొట్టు వారికి, అనగా నిలబడిన వారికి పరాక్రమగా ఉండును. ఆయన మన యొక్క పరాక్రమము. మనము ఆయన మీద ఆధారపడుదాము. నాగరికత పైన కాదు, విద్యపైన కాదు, లోక కార్యాలపైన కాదు, శక్తి చేత బలము చేత కాక నా ఆత్మ ద్వారా ప్రభు సెలవిస్తున్నాడు. సంఘము నిజముగా దానిపైనే ఆధారపడుతున్నది. గుమ్మము యొద్ద నిలబడిన వారికి ఆయన బలమయ్యుండును. అతని యొక్క వేదాంత పలుకుబడిని బట్టి కాదు, అతని సంఘ శాఖను బట్టి కాదు, అయితే పరిశుద్ధాత్మయే అతని బల పరాక్రమం అవుతున్నది. అతడే గుమ్మమునొద్ద నిలబడువాడవుతాడు. అన్యును పారగొట్టుటకు పరిశుద్ధాత్మ పరాక్రమం పైన అతడు ఆధారపడతాడు. అయితే వీరును ద్రాక్షసం వలన సొక్కి సొలుదురు, ఇప్పుడు వినుడి, మధ్య వలన తత్రపడుదురు, మార్గము తప్పుదురు, యాజకులేమి ప్రవక్తలేమి అందరూ మధ్యం వలన సొక్కి సోలుదురు. ద్రాక్షసము వారిని మృంగివేయుచున్నది, మధ్యం వలన తత్రపడుచున్నారు. దర్శనం కలుగునప్పుడు సోలుదురు, తీర్పు తీర్చు కాలమున తత్రపడుదురు. మరొక మాటల్లో, దర్శనం కలుగునప్పుడు అలాంటి వాటిని వారు అసలు నమ్మనే నమ్మరు. తీర్పు తీర్చు కాలంలో వారు చెప్తారు, ఓ సంఘములో నీవు చేరినంత కాలము అది మంచిదే. మనము ఏమి పొందుకొనియున్నాము? ఒక త్రాగుబోతుల గుంపును. గమనించు, అక్కడ ప్రవక్త ఏమి చెప్పి ఉన్నాడు? ఒక దేవుని సాక్షి ఉన్నాడు. వారి భోజనము బల్లలనియు వాంతితోనూ కలమషముతోనూ నిండియున్నవి. అవి లేని చోటు లేదు, పరిశుభ్రమైన స్థలము లేదు. వారి బల్లలనియు, ఏ స్థలము పరిశుభ్రంగా లేదు. ఎందుకని? వారు లోపలికి వెడతారు, త్రాగుబోతులు, వేశ్యలు తేలికపాటి రొట్టె తీసుకుంటారు, అది ముక్కలలోనూ ముక్కలు చేస్తారు, సహవాస భోజనముగా తయారు చేస్తారు. అపవిత్రులు పవిత్రులు కలిసి తింటారు. వాంతులు, వారి బల్లలనియు వాంతితో కలమషముతో ఉన్నవి. వాడు ఎవరికి విద్య నేర్పును అటువంటి దినమందు? ఎవరికి వర్తమానము తెలియచేయును? అది ఎవరికి వారు చేయుదురు? అటువంటి వేదాంత సిద్ధాంత అనుభవాలను కలిగి ఉండి వాటిపైన వారు ఆధారపడుచున్నప్పుడు అది ఎవరికి వారు చేయుదురు? వారు తిరిగి దేవుని వాక్యమునందుకు వారు వెళ్లరు. ఓ, అది మరొక స్థలమునకు సంబంధించినది, అది ఒక తరానికి అది సంబంధించినది అని వారు చెప్తారు. వారి బలలు వాంతితో నిండియున్నవి. మహోన్నతమైన దేవుని మేధస్సు అతనితో మాట్లాడుచుండగా ఈ ప్రవక్త మాట వినుడి, తల్లి పౌలు విడిచిన వారికా, చన్ను విడిచిన వారికా, సంఘం యొక్క చిన్న పిల్లలు కాదు. ఆజ్ఞే వెంబడి ఆజ్ఞే, ఆజ్ఞే వెంబడి ఆజ్ఞే. ఇప్పుడు ఆయన వాక్యమును మాట్లాడుతున్నాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అని చెప్పవద్దు, అది యేసు నామము అని చెప్పబడినప్పుడు, కరస్పర్శ అని చెప్పవద్దు, తిరిగి జన్మించు అని ఆయన చెప్తున్నప్పుడు, ఆజ్ఞే వెంబడి ఆజ్ఞే, ఆజ్ఞే వెంబడి ఆజ్ఞే, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకుందురు. నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో నేను మాట్లాడుదును. హల్లెలూయా! నత్తివారి పెదవులతో గలబా. బహుశా సమాజము అలాగా కూర్చుని ఉండవచ్చును, నెమ్మదిగాను భయభక్తులతోనూ ఆ గుస్సగుస్స ఒకరు తీసుకోవచ్చును, వారు తీసుకునవచ్చును. వారు చెప్పుచున్నదేదో అర్థం చేసుకును. నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో నేను మాట్లాడదను. పరిశుద్ధాత్మ చేత ప్రవచనము నత్తివారి పెదవులతో ఈ ప్రజలతో నేను మాట్లాడదను. ఇదే విశ్రాంతి అని ఆయన ఎవరితో చెప్పాను? ఏడవ దినమున తీసుకును అడ్వెంటిస్టు సహోదరుడిని మీరు దీని గుర్చి ఏంటి? అలస్థిరవానికి నెమ్మది కలుగు చేయడి. ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు దేవా, దానితో గుమ్మంలో నిలబడి దానికి సాక్ష్యమిచ్చు శూరులైన మనుషులను మాకు దయచేయము. అలస్థిరవానికి మీరు నెమ్మది కలుగు చేయనది, ఇదే విశ్రాంతి, ఇదే ఉత్తేజము కలుగు చేయనది. ఆయనను వారు విననలేది. అదే విచారకరమైన విషయము, వారు వినరు. వారు తలలు వారు ఊపుతారు, అపహాస్యం చేస్తూ ఎగతాళి చేస్తారు, వెళ్లిపోతారు. అయితే యెషయా ప్రవచించాడు, చెప్పాడు. అడుగు తరువాత ఆయన ఆత్మను పంపును, సంఘమునకు అది భూషణ కిరీటముగా ఉండును, గుమ్మమునొద్ద నిలబడిన వానికై పరాక్రమముగా ఉండును. అది ఆత్మయని మనం ఎలాగో తెలుసుకుంటాము? ఎలాగనగా నత్తివారి పెదవులతోనూ అన్య భాషతోనూ ఈ జనులతో నేను మాట్లాడుతును, మరియు ఇదే విశ్రాంతి, ఇదే నెమ్మది. అయితే దీన్నంతటికీ వారు సంస్థాపకాలు, వారి నిర్మాణ సంఘాలు వారికి కావలసి ఉన్నది. వారు వాంతితోన్న వారి బలలతోనూ లోకముతోనూ వెళ్లిపోయారు, మరియు లోక సంబంధమైన కార్యాల సుఖభోగాలతో మిళితమైపోయారు. వారు తిరిగి జన్మించిన వారు కాదు. వారు సత్యమునకు మరుకొల్పబడి లోక కార్యంలోకి వెళ్లిపోయారు. మురికికి హేయమైన దానిగా ప్రభు ఇంటిని వారు చేశారు. అక్కడే వారు నాట్యాలు, వింధులు జరిగిస్తారు. స్త్రీలు అమర్యాదకరమైన వస్త్రాలు, పొట్టి లంగారు ధరిస్తారు, తల వెంట్రుకలు కత్తిరించుకుంటారు, మేకప్లు చేసుకుంటారు. అలాంటిదంతా వారు చేస్తారు. బైబిల్ గ్రంథం ప్రవచించినట్లుగా ఉంటారు. దాన్ని వారు చేయుదురని యెషయా చెప్పి ఉన్నాడు. యెషయా 5:6 అధ్యాయములు దాన్ని చదువు. కడవర దినాల్లో ఏ విధముగా స్త్రీలు ఉంటారో అది చదువు. దేవుని యొక్క సాక్ష్యములు నిజమైనవి. వారిని రక్షించుటకై దేవుని బలం మీద నమ్మకముచ్చుటకు బదులు లోకములోని వ్యర్థమైన వాటిపైన వారు నమ్మకముచ్చుతారు. అది యోవేలు తర్వాత 75 సంవత్సరాల తర్వాత, యేసు జననమునకు తర్వాత 30 సంవత్సరాల తర్వాత. అనేక మంది ప్రవక్తలు కూర్చుని నేను ఇక్కడ వ్రాసుకుని ఉన్నాను. అయితే యేసు పుట్టుకకు 30 సంవత్సరాల తర్వాత ప్రవక్తల్లో యువరాజుగా ఉన్నాడు. ఓ బాప్తిస్మిచ్చి యోహాను, అతడు దేవుని యొద్దకు వచ్చిన ప్రవక్తి అని, క్రీస్తు రాకడకు ముందటి వాడని మనుషులందరికీ తెలుసు. తిరిగి ఈ కడవర దినాల్లో మరలా ముందుగా చెప్పబడిన వాడు అతడు. యేసు చెప్పాడు, ఏమి చూచుటకు మీరు వెళ్ళితరి? గాలి కదలచున్న రెల్లునా? ఇటువైపునకు గాని అటువైపునకు గాని అతనిని ఏ సంఘశాఖైనా తిప్పగలిగినా యోహానును చేయలేదు. చెప్పబడినది ఏమి చూడవెళ్ళితిరి? ఒక విధముగా ఉండే, హుందాగా ఉండే, అతనితో ఉండే ఒక విధమైన మానసిక వ్యాధుల నిపుణునా? అతని బట్టలు ఇలాగూ అలాగూ ఉండాలి, ఏ విధంగా వస్త్రములు ధరించుకోవాలి అని అతడు చెప్పువాడా? అతడు చెప్పాడు. వారు ఒక విధంగా చిన్నపిల్లలను ముద్దు పెట్టుకుని రాజభవనాల్లో ఉంటారు, బహిరంగ పాఠశాలలో మొదలైన వాటిలో మాట్లాడుతారు. అతడు యుద్ధవీరుడు కాదు, అతడు యుద్ధరంగంలో ముందుండలేదు. రెండంచుల ఖడ్గమును ఏ విధముగా వాడవలెనో అతడు ఎరిగినవాడు కాదు. చూసారా, అది చేయువారు అలాగుంటారు. అయితే ఎవరి చూడడానికి వెళితరి? ప్రవక్తనా? అతడు అన్నాడు, ప్రవక్త కంటే మిన్నైన వాణిని అని. అడవి చెట్ల ఆహారముతో బ్రతుకుతూ గొర్రె చర్మము ముక్కను తన చుట్టూ చుట్టుకుని వచ్చుతున్న ఈ ఘనమైన అగ్రగణుని మాట విను. హల్లెలూయా! అతనికి గతమున ఎటువంటి వేదాంత సెమినరీ పాఠశాల అనుభవం లేదు. అయితే దేవునితో మాట్లాడిన అనుభవము, అది చేయుటకే జన్మెత్తిన ఉద్దేశము అతడు కలిగి ఉన్నాడు. అతడు వచ్చునని వాక్యము పలికియున్నది. అవునండి, బురదతో నిండిన పాదములతో యోర్ధాను ఒడ్డున నడుచుకుంటూ అబ్రహాము మాకు తండ్రి అని చెప్పుకొనుచున్న పరిశీలన మీరు అలా అనుకోవద్దు. దేవుడు అబ్రహామునకు ఈ రాళ్ల వలన పిల్లలను పుట్టించగలడు అని నేను చెప్పుచున్నాను. ప్రవక్తల్లో అగ్రగణ్యుడు, మెస్సయ్యను పరిచయం చేయ భాగ్యము కలిగిన వాడు. మెస్సయ్య గుర్తును చూశాడు, దాన్ని గుర్తించాడు. ఆకాశం నుండి వెలుగు పడిపోయి ఆయన పైకి పోయినట్లుగా అతడు చూశాడు. దాని యొక్క సాక్ష్యం అదేయుండెను. దాన్ని గుర్చి అతడు ఏమి చెప్పాడు? ఇక్కడే అతని మాటలున్నవి. ఒక సాక్షిగా దానిని ప్రవక్త చెప్పెను. మారు మనసు నిమిత్తం నేను నీళ్లలో మీకు బాప్తిసమిచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు ఇప్పటికైనా నేను పాత్రను కాదు. ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మిచ్చును. ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాడు. సంఖ్యమునకు సాక్షి వచ్చునని అతడు ప్రవచించాడు. పరిశుద్ధాత్మ, నేను నీళ్లలో మీకు బాప్తిస్మిచ్చుచున్నాను. అది నా యొక్క సువార్త పని. మారు మనసు విషయమై నేను బాప్తిస్మిచ్చుచున్నాను. హల్లెలూయా. అయితే నా వెనుక ఒకరు వచ్చును. నీటిలో ఈ సాక్ష్యము నేను చుచున్నాను. ఒక గంభీరమైనది పంపుటకు ఒకరు వచ్చుచున్నాడు. ఆయన మరి యొక్క సాక్షిని పంపును, నీటిలో కాదు అయితే ఆత్మతో. ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మిచ్చును. హల్లెలూయా. దేవుని యొక్క సాక్షి ఆయన సంఘ సభ్యత్వమునంతా మీ యొద్ద నుండి తీసివేయును. ఆయన నిజమైన సాక్షిని మీకు ఇచ్చును. కనుక ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మిచ్చును. ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది. గొడ్డలి చెట్టు వెన ఉంచబడి ఉన్నది. మంచి ఫలం ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో పరవేయబడును. కనుక మరుమనసు పొందుడి, సంశుద్ధపడుడి. ఏలైనగా సమయము ఆసన్నమైనది. అగ్రగణ్యుడు, ఓ ఎంతటి గొప్ప ప్రవక్త! అతడు ప్రవచించిన 3 సంవత్సరాల తర్వాత మన ప్రభు యేసు ఆయన యొక్క భూమిపైన ఆయన పరిచర్యను ఆయన ముగించాడు. చెప్పాడు, నేను వెళ్లిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము, ఎందుకనగా నేను వెళ్లనిదిలా పరిశుద్ధాత్మ రాడు. అయితే నేను ఆయన్ను పంపబోచున్నాను. ఆయన ఎవరో మీరు తెలుసుకోవాలని కోరుతున్నారా? కొంచెం కాలం వరకు లోకము ఇక నన్ను చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను మీతోనూ మీలోనూ ఉందను, యుగ పర్యంతరము ఉందను. లూకా 24:49 ఆయన పరిచయ ముగింపులో, భూ సంబంధమైన ఆయన యొక్క పరిచయ ముగింపుటప్పుడు ఆయన లూకా 24:49 చెప్పాడు, ఇదిగో ఈ సాక్ష్యములు చెప్పిన వాగ్దానమును నేను పంపుచున్నాను. యెషయా పలికిన వాగ్దానమును నేను పంపుచున్నాను. యోవేలు పలికిన వాగ్దానమును పంపుచున్నాను. ప్రవక్తలందరి ద్వారా తండ్రి చూయించిన నా తండ్రి యొక్క వాగ్దానమును మీ మీదికి నేను పంపుదును. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసింది మీ మీదికి పంపుచున్నాను. అయితే మీరు యెరూషలేము పట్టణములో నిలిచియుడి, మీ బోధలు నిలిపివేయుడి, పాటలు నిలిపివేయుడి, ఏ విధమైనది చేయవద్దు. అక్కడ యెరూషలేము పట్టణములకు వెళ్ళుడి. మీరు పైనుండి శక్తి పొందు వరకు నిలిచియుడి. ఎటువంటి సాక్షి అది కాబోతున్నది? ఉన్నత పాఠశాలను లేక సెమినరీని మీరు 20 సంవత్సరాలు పూర్తి చేయ వరకు యెరూషలేములో నిలచిండుడి. మీ యొక్క పట్టభద్రులయ్యే వరకు నిలచిండుడి. మీరు ఇతర భాషలతో మాట్లాడే వరకు, ఇతర భాషల మాట్లాడటం నేర్చుకునే వరకు వేచిండుడి. ఒకవేళ ఆయన నిన్ను సువార్త పొలమునకు పిలుచుట తటస్థించినట్లయితే వారితో నీవు మాట్లాడగలుగుతావు? లేదు, అది కాదు. పైనుండి శక్తి రానిమ్ము. అది వచ్చినప్పుడు దానికదే భద్రత తీసుకును. శక్తి పొందే వరకు వేచియుండు. ఓ దేవా, ప్రజలు దాన్ని ఎందుకు చూడరు? అది సంఘములో చేరుట కాదు, అది శక్తి కొరకై కనిపెట్టుట అవుతున్నది. పైనుండి మీరు శక్తి పొందు వరకు మీరు నిలిచిండుడి. ఎందుకనగా నేను ఆయన పంపెదను. ఆయన దేవుని యొక్క వాగ్దానమై ఉన్నాడు. నేను ఆయన పంపెదను. నేను సాక్ష్యముగా ఉండబోతున్నాను. ఆయన వచ్చినప్పుడు ఆయన సాక్ష్యమిచ్చును. ఏలైనగా ఆయన తనను గూర్చి చెప్పుకొనడు కాని ఆయన నన్ను గూర్చి పలుకును. ఆమేన్. ఆయన ఏమి చేయనో గమనించు. నేను మీకు బోధించినవి ఆయన తీసుకుని వచ్చును. సెమినరీ సంగతులు కాదు. ఏంటి? నేను మీకు బోధించిన ఈ సంగతులను ఆయన తీసుకుని వచ్చును. అవి దేవుని యొక్క మాటలని మీ జ్ఞాపనకు తెచ్చును. మీ యొక్క సెమినరీ అనుభవనంతా మీరు మర్చిపోతారు. నేను మీకు బోధించినవి, బోధించిన మాటలను ఇవి మీరు పొందుకుంటారు. ఆ సంగతులను ఆయన మీకు జ్ఞాపకం తెచ్చును. ఆయన ఒకటి కూడా చేయును. ఆయన రాబో సంగతులను మీకు చూయించును. అదే నిజమైన సాక్షి, అదే నిజమైన దేవుని యొక్క సాక్షి. ఆయన ఈ సువార్తను తెచ్చును. ఈ యొక్క పరిశుద్ధాత్మ ఒకవేళ 2000 సంవత్సరాలుగా అది మరువబడినప్పటికీ, ఒకవేళ వారి పాదముల కింద మనుష్య కల్పిత వేదాంత సిద్ధాంతం వలన వారు దాన్ని నలిపినప్పటికీ, అయితే ఆయన వచ్చినప్పుడు ఆయన దానిని మరలా మీ ఎదుకు తెచ్చును. అది మాత్రమే కాదు, రాబో సంగతులను ఆయన మీకు తెలియచేయును. ఆయన నత్తివారి ప్రజలతోనూ అన్య భాషలతోనూ మీతో మాట్లాడును. ఇవన్నీ ఆయన చేయును. దేవుడు వాగ్దానం చేసిన ప్రతిదీ ఆయన చేయును. తండ్రి వాగ్దానం నేను పంపబోచున్నాను. పెంతెకొస్తున్నాడు ఆయన వచ్చినప్పుడు వారు ఏమి చెప్పారు? మేము ఆయనకు సాక్షులము అని వారు చెప్పారు. ఏవి జరుగునని చెప్పబడిన సంగతులకు మేము సాక్షులము. అది నన్ను భక్తి పులకృతిగా చేయుచున్నది. అక్కడే వారు నిలబడి వారు చెప్పారు, మేము ఆయనకు సాక్షులము, మాకు ఎటువంటి పట్టాలు లేవు. వారు ఎవరైయుండి? మతప్రవిష్టులు. వారిలో కొందరు యూదులు, ఖ్యాతిగాంచిన వారు, మొండివారు, గట్టివారు. అదంతా వారి యుద్ధ నుండి తీసివేయబడినది. సిమోను పేతురిక స్వాహము చూడు. అతడెంతో గంజిపెట్టిన వాడిగా ఉన్నట్లుగా తాను తలంచాడు. అపవిత్రమైనది అతడు భుజించడు. పౌలు యొక్క అహమును గుర్చి ఏంటి? ప్రతి చోటనున్న సంఘములను హింసించుట. ఆ దినాన దమస్కు మార్గాన ఆ ఒక్కడగు పరిశుద్ధాత్మను తాను కలిసినప్పుడు ఏమి జరిగినది? ఫేస్తు ఎదురు నిలబడి, నేను పిచ్చిపండి కాదు, అయితే మత భేదమని పిలుచు మార్గమునే మన పితరుల దేవుని నేను ఆరాధించుచున్నాను. వారన్నారు, మేము ఆయనకు సాక్షులము. పెంతెకొస్తున్నాడు. మూడు ఖచ్చితమైన మూడు సాక్ష్యాలు ఉన్నవి. మొట్టమొదటిగా, కడవర దినములలో జనులంద జనుల మీద ఆయన ఆత్మను కృంబనిచెదనని ఆయన ప్రవక్తుల యొక్క వాక్యము, ప్రవక్తులు కలిగిన సాక్ష్యము, దేవుని యొక్క వాక్యము, అది నెరవేర్చబడెను. అది ఒక సాక్ష్యము. ప్రవక్తల వర్తమానము నెరవేరెను. సమస్త జనులపైన నా ఆత్మను కృంబనితును. వారు నత్తివారు, పెదవులు గల వారు అవుతారు, నత్తి పెదవులు గల వారు అవుతారు. అన్య భాషలతో నేనే ప్రజలతో మాట్లాడేదను. అది అక్కడే ఉన్నది, దాన్ని వారు ఉపేక్షించలేరు. తర్వాత ముగ్గురు సాక్షులు. అది ఒకటి, ప్రవక్తల మాట నెరవేర్చబడెను. మరి ఒక సాక్షి ప్రజలే. ఒకటి జరిగి ఉన్నదని వారే సాక్ష్యమిచ్చారు. ఒక గదిలో నేనక్కడ దగ్గుకున్నాను. నేనెంతో బిడియముతో ఉన్నాను. నేను సిగ్గుపడ్డాను. ఆయన తీసుకుని పోబడ్డాడని నాకు తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి గౌరవనీయులైన ఈ పెద్ద గుంపు వారిని బట్టి నేను సిగ్గుపడ్డాను. వారికై నేను సిగ్గుపడ్డాను. నేను సిగ్గుపడ్డాను. దాని గురించి ఏ ఒక్కటి నేను చెప్పటకు ఇష్టపడను. ఎందుకనగా ఒక ఉద్రేకపూరితమైన ఒక దానికై నేను సిగ్గుపడ్డాను. ఈనాడు స్వంతగా తయారు చేసుకున్న సంఘాలు ఆ విధముగా ఉన్నవి. వారెక్కువగా గలబారేపబోతున్నారని వారు భయపడిపోయారు. మంచిది కానిది ఒకటి వారు చేయుదురని వారు భయపడ్డారు. ఓహో, స్వంతగా తయారు చేసుకుని స్వంతగా తృప్తిపడే మీరు. ఈ రోజు మనకేమి కావాలి? ఒక పెంతికోస్తు. మన అక్కరి ఏంటి? నింపబడుట, పరిశుద్ధాత్మ వచ్చుట. మేము ఆయన సాక్షులము అని వారు చెప్పారు. ఎందుకనగా మేము దానితో నింపబడితేమి. పేతురు చెప్పాడు, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురి ఉన్న వారలారా, ఇది మీకు తెలియను కాక. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కాదు, ప్రొద్దుబడిచి జామున జమైన కాలేదు. అయితే ఇది ప్రవక్త అయిన యోవేలు ద్వారా పలకబడినది. అదేమనగా, అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కురుమరించదనని అని దేవుడు చెప్పుచున్నాడు. ప్రవక్తిక మాటలు సత్యము అనుటకు మేమే సాక్ష్యం పలుకుచున్నాము. ఎందుకనగా మేమిప్పుడు నింపబడి ఉన్నాము. ఓ, అదే మనకు అవసరమై ఉన్నది. అదే సంఘమునకు అవసరమైనది. అదే ప్రపంచంలో ఉన్న ఈ 170 మిలియన్ల చెప్పుకునే క్రైస్తవులకు అవసరమైనది. అదే మరి ఒక పెంతికోస్తు కావలసి ఉన్నది. వెనుకకు వెళ్లిపోయి 25 సంవత్సరాల చదువు కాదు, అయితే పరిశుద్ధాత్మను నింపబడుట. నీ లోపల ఉన్న సాక్షి క్రీస్తు యొక్క ప్రోద్ధానమును గుర్చి, దేవుని వాక్యమును గుర్చి సాక్ష్యం పలుకుట. దేవుని యొక్క వాక్యము కొరకు, దేవుని వాక్య సాక్ష్యము కొరకు పద్మస్తీపములో యోహాను ఉన్నాడు. అక్కడ ప్రవక్తల వాక్యం నెరవేరినది. అక్కడే ప్రజలు సాక్షులై ఉన్నారు. అక్కడే పరిశుద్ధాత్మ తనకు తానే ఉన్నాడు. వారిలో ముగ్గురు, బైబిల్ చెప్తున్నది, ముగ్గురు నోటి మాట చేత ప్రతి మాట స్థిరపరచబడవలెను. అవును, ప్రవక్తల మాట నెరవేరినది. అక్కడ ప్రజలు చెప్పారు, మాకు ఒకటి జరిగినది, ఒకటి జరిగినది అని. నేనిక భయపడను. నేను మరణానికి భయపడను. నేను దేనికి భయపడను. ఒకటి జరిగినది, నా వేదాంతమంతా నేను మర్చిపోయాను. మనుష్య కల్పితమైన నా యొక్క ఆచారాలని నేను మర్చిపోయాను. ఒకటి జరిగినది. ఇది మీకు తెలియబందు కాక నా మాటలు ఆలకించుడి. వీరు మత్తులు కాదు, వారి గౌరవనంతా వారు పోగొట్టుకున్నారు. వారు కేవలము ఆత్మను త్రాగారు. అదే మనకు అవసరమైనది, అదే మనకు కావలసి ఉన్నది. ఒక బుద్ధి స్థిరత గల దేవుని ముఖాముఖికి ఎదుర్కొని, ప్రభువా నన్ను సంఘ సభ్యునిగా చేయవద్దు, నన్ను ఒక సాక్షిగా చేయి అని చెప్పగల విజ్ఞత గల గుంపు ప్రజలు కావలసి ఉన్నది. నీ యొక్క ఆత్మ నాపైన కృపరచుము, నన్ను నింపుము, నేను ఈ సాక్షిగా ఉందును కాక. అది మనకు కావలసినది. అది ఈ దినమున సంఘము లేకుండా బాధపడుచున్నది. అది రక్త క్షీణత గల స్థితి. దానికి కారణం యేసుక్రీస్తు రక్తమును అది తృణీకరించినది. అవును, పరిశుద్ధాత్మ తనకు తానే సాక్ష్యం పలుకుతున్నది. అది అలాగు ఉండును అని చెప్పుచున్నది. అలాగున్నారు వారక్కడ. దానిని ఆ మనుషులు ఉపేక్షించలేకపోయారు. ఏ విధమైన ఘనమైన విద్యను పాఠశాలలో కనుగొంటుకై వారు వేచిండలేదు. వారు విద్య లేని పామరులు, చేపలు పట్టుకునేవారు, సాధారణ వ్యవసాయదారులు. వారు సామాన్యులు. బైబిల్ తెలుపుతున్నది సామాన్య జనులు యేసు మాటలను సంతోషంతో వినిది అని. అలరి మూక కాదు, కాదు ప్రసిద్ధులు కాదు, కాని సామాన్య జనులు ఆయన మాటలను సంతోషంతో వినిది. అక్కడ సామాన్య ప్రజలుండేది. వారు ఆయన మాటలు ఆలకించరు. వారు అన్నారు, మేము ఒకటి పొంది ఉన్నామని అనుటకు మేము సాక్షులము, చివరికి మా యొక్క సొంత భాష మాకు తెలియదు. అయితే ఆ మనుషుడు అన్నాడు, వారిది మేము ఎలా అర్థము చేసుకోగలుగుతాము? వారందరూ గలీలయులు కారా? గలీలయులు పేదవారు. మేము పుట్టిన మా యొక్క సొంత భాషలో ఆ గలీలు మాట్లాడటం మేము వినగలుగుతున్నాము. పరిశుద్ధాత్మను గురించి సాక్ష్యమిచ్చునగా దేవుని యొక్క వాక్యము నెరవేరినదని రుజువు చేయుట. మనుషులందరి మీద నా ఆత్మను కురుబరితును, నత్యవారి పెరువులతోనూ అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుదును. ఇదే నెమ్మది, రుజువు చేయుట. ఒక సాక్షి, దాన్ని గుర్చిన సాక్షి మీది. ఖచ్చితం ముగ్గురు సాక్షులున్నారు. ఏంటి? ప్రవక్తల వాక్యము, దేవుని యొక్క వాక్యము. ఎందుకనగా ఆ ప్రవక్తలు వారి స్వంత మాట మాట్లాడలేదు. అయితే దేవుడు ఆయన దానిని వారి నోటిలో పెట్టియున్నాడు. కనుక అదే దేవుని యొక్క మాట. నేను ఇక్కడే కూర్చుని ఇప్పుడు నార్వే నుండి వచ్చి ఇక్కడ కూర్చుని ఉన్నా ఒక వైద్యుడి వైపు చూస్తూ ఉన్నాను. ప్రార్థన కోరి ఇక్కడున్న ఒకడు ఆతడు. నిన్న రాత్రి ఒక ప్రత్యేక పర్యవేక్షణలో మేము ఇరువురు కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ గదిలోకి కదలి వచ్చాడు. అతడు అడిగాడు, సోహరబ్రహాం, ఏమి చెప్పబడుతుందో చూచిన కొరకై నేను ఎదురు చూస్తున్నాను అని అతను అన్నాడు. అతని యొక్క గత జీవితంలోకి వెనుకకు పరిశుద్ధాత్మ వెళ్లిపోయి ఒకటి జరిగిన దాన్ని దగ్గరకు వెళ్లిపోయి, ఒకటి జరిగిన దాన్ని ఒక దగ్గరకు వెళ్లిపోయి ఏమి జరిగినదో అది ఎలాంటి స్థితితో అదంతా చెప్పినది. ఏంటది? దేవుని యొక్క ఆత్మ సాక్ష్యమిచ్చుట అవుతున్నది. అక్కడ మరొక చిన్నవాడు కూడా కూర్చుని ఉండవచ్చును. సహోదరు ఫామర్ సంఘము పంపిన వారు అంతా గజిబిజైపోయాడు. ఏమి చేయవలడో తెలియలేదు. ఒక దాన్ని గుచ్చి అతడు సతమతమైపోయాడు. ఒక మంచివాడు, అతడు ఇంటికి వెళ్లిపోయాడనుకుంటాను. అయితే అతడు ఇక్కడికి పంపించాడు. సోదరు ఫామర్ నాకు ఒక ఉత్తరం రాశాడు. సోదరు బ్రహాం, ఇది బహు కష్టము గల సమయమని నాకు తెలుసును, లేదా అలాంటిది కావచ్చును. అయితే నీకు తరుణం ఉన్నట్లయితే అతన్ని చూడు. ఎందుకనగా అతడు మంచి సహోదరుడు. సంఘము అతను పంపినది అక్కడకు. అతను పర్యవేక్షణలో ఉన్నాడు. ఇక్కడే కూర్చుని ఉండగని ఈ గొప్ప నిగూఢత ఒకటి అతని మనసులో ఉన్నది. అతను ఒక్క మాట చెప్పకముంది పరిశుద్ధాత్మ వెళ్లిపోయి పట్టుకున్నది, బయటికి తెచ్చి అతనికి చూయించినది. అతను సంతోషించాడు, చెక్కిళ్లపై కన్నీళ్లు కార్చుకున్నాడు. ఎందుకు? దేవుడు సాక్ష్యమిచ్చుతున్నాడు. దేని ద్వారా? విలియం బ్రెనహాం ద్వారానా? కాదండి, పరిశుద్ధాత్మ ద్వారా. ఆమేన్. అది దేవుని యొక్క సాక్ష్యము. మరొకటి కూడా నన్ను చెప్పనివ్వండి. ఇక్కడే కూర్చున్న ఈ చిన్న అతను హిగిన బోధం అని పిలువబడివాడు. ఇక్కడ సంఘములో సంఘ పరిచారకుడు. అతని కాలమును సేవ చేస్తున్నాడు. ఇప్పుడెంతో నమ్మకమైన సభ్యుడు. అతని ఉదయం లేచి భాషలు మాట్లాడాడు, ప్రవచించాడు అని అనుకుంటున్నాను. ఈ ఉదయం అతని భాషలకు అర్థం చెప్తున్నప్పుడు మీరు తెలుసుకోవలసిన సంగతులు తెచ్చుటకు నేను నా సేవకును అభిషేకించాను అని పరిశుద్ధాత్మ ఎందుకు చెప్పాలి? ఓహో, ఎందుకని? అతడు ఇక్కడ నిలబడి చెబుతున్నప్పుడు నేను ఇక్కడ నిలబడి వింటున్నాను. నా గుండెలో ఉండి కన్నీళ్లు భారంగా కారినవి. ఆ మనిషికి ఏమీ కూడా తెలియదు. నేను గాని ఇంకొకరు గాని ఏ ఒక్క మాట చెప్పలేదు. నేను దేన్ని మాట్లాడతాను? ఎందుకనగా నేరుగా నేను వేదిక నుదకు వచ్చాను. అతను ఇక్కడ ఉన్నాడు. అంశము బయలుపరిచి అందుకై తమకు తాము క్రమపరుచుకోమని జనులకు చెప్పాడు. నేను మీతో మాట్లాడేదను. ఇంకో చెప్పాడు, నేను అతనిని అనేక దేశములకు అనేక మంది ప్రజల యొద్దకు పంపితని. ఈ వర్తమానమే, ఈ ఉదయం నేను మీతో మాట్లాడుదను. దాని గురించి జాగ్రత్త పడు. ఆయన చెప్పాడు, ఏలియనగా నేను అతని అభిషేకించి లోపలకు పంపితని. ఓ దేవా, అదేంటి? అశుద్ధాత్మ దేవుని యొక్క నిజమైన సాక్షి. అదేంటి? దైవత్వము మనుషులలో నివాసము చేసుకున్నది. హల్లెలూయా. ఏంటి? సంఘము ఆ కనుము చేతనే పరిశుద్ధాత్మ బాప్తిస్మునకు అరుపులు అరవడం, వణకటం, లేక భాషలు మాట్లాడటం, లేక ఏ విధమైన ఉద్రేకం, వాటిని నేను తీసుకోను. అవి సరే, చూడండి, అవి సరే. అయితే వాటిని దయ్యం ఎంతగానో అనుకరణ చేస్తుంది. అయితే పరిశుద్ధాత్మ దైవత్వము. దేవుడు మానవుల్లో నివాసముండుట. అది ఉద్రేకము కంటే ఎక్కువ, అది భాషలు మాట్లాడకంటే ఎక్కువ, అది ఆత్మలో కేక వేయుడు కంటే, కేకల వేయుడు కంటే ఎక్కువ, అది ఏడవడం కంటే ఎక్కువ, అది సంఘంలో చేయుడు కంటే ఎక్కువ. అది దేవుడు మనుషులలో నివసించుట అవుతున్నది. దైవత్వము దేవుడు ఆ వ్యక్తిలో నివాసముండుట. అతడు మాట్లాడగలిగినప్పుడు అది దేవుడు మాట్లాడినట్లే. అదే యేసుక్రీస్తు యొక్క సంఘము. ఆ విధంగా మొదటి అపోస్తల సంఘము కొనసాగించబడినది. ఈ రోజు సంఘములు ఎంత వ్యత్యాసకరంగా ఉన్నవి! ఎటువంటి వ్యత్యాసము? మన సంఘ శాఖల స్థాపకాలు ఆరంభమైనది మొదలు దానికి మనమెంత దూరమైపోయాము. క్రీస్తు తరువాత సుమారు 2వ శతాబ్దం ముందు ప్రారంభ కత్తోలిక్ సంఘము సంస్థాపకం తయారు చేసి మనుష్య వేదాంతాన్ని బోధించినది. ఈ రోజు అనేక మంది మంచి చేయవారు మేము సంఘములో చేరుతాము. నా మాట వినుడి. ఈ ఉదయం సహోదరి హిగిన్బోధం ఏం మాట్లాడి ఉన్నాను? ఇదిగో ఇది హిగిన్బోధం కాదు సుమా, అయితే అతని ద్వారా పరిశుద్ధాత్మ మాట్లాడి ఉన్నాడు. మనము మంచి చేయువారము, మనము సంఘములో చేరుతాము, మనమెంతో ప్రేమానురాగములు గలవారముగా ఉండాలనుకుంటాము. అవును, ఎవరి భావాలను గాయపరచాలనుకుంటాను, ఎవరి భావాలు గాయపరచరాదనుకుంటాము. అలా ఉండాలనుకోము. ఆప్యాయత గల క్రైస్తవులుగా ఉండాలనుకుంటాము. క్రీస్తును తయారు చేయాలనుకుంటాము. క్రీస్తు తయారు కాబడాడు. హల్లెలూయా. ఓ దేవుడు నాకిచ్చినటువంటి కొన్ని మాటలను నేను తీసుకునగలిగితే, తీసుకుని రాగలిగితే కనుక నా భావం ఏదో మీరు చూస్తారు. ఉన్ని పుట్టించమని గొర్రెకు చెప్పనవసరం లేదు. ఈ సంవత్సరం కొంత ఉన్నిని తయారు చేయమని అతన్ని అడగవసరం లేదు. అతని గొర్రె అయితే అతనికి ఉండి ఉంటుంది. ఎందుకనగా అతని గొర్రె కాబట్టి అతను చెప్పనవసరం లేదు. సరే, నేను గొర్రెనని అనుకుంటున్నాను కనుక నేను తొందరపడటం మంచిది. యజమాని కొరకు కొంత ఉన్ని తేవలసి ఉన్నది. దాని గుర్చి అతడేమీ బాధపడ్డాడు? అతని గొర్రె ఉన్నంత కాలము అతడు ఉన్ని పుట్టించును. దాన్ని అతను తయారు చేయనవసరం లేదు. స్వయంగా తయారు చేసుకున్న భక్తిని నీవు తయారు చేయనవసరం లేదు. నేను ఇది చెయ్యను, నేను క్రైస్తవునని నాకు తెలుసు అని. ఓ సహోదరుడా, అది దాని ద్వారా రక్షించబట్టుకు ప్రయత్నము చేయుట, దాని యొక్క సొంత మానవ ప్రయత్నాల ద్వారా ప్రయత్నము చేయుట అయినా విధేయత. విషయమేంటి? బలహీనమైన వేదికలు, బలహీనమైన పాఠశాలలు, బలహీనమైన సెమినరీ పాఠశాలలు, అది విషయం. మనుష్య సిద్ధాంత బోధన బోధించుట. నీవంటావు ఈ దినమున క్రైస్తవుని బలము కేవలం నీవు క్రైస్తవుడువా? ఓ నేను మెథడిస్టును. నీవు క్రైస్తవుడువా? ఓ నేను బాప్టిస్టును. అది క్రైస్తవ్యం యొక్క బలము. ఎంతటి వ్యత్యాసము! హల్లెలూయా. మొదటి సంఘము నుండి ఎంతటి వ్యత్యాసము! చెప్పడానికి వారికి ఏమీ లేవు, అయితే వారు శక్తి చేత పరిశుద్ధాత్మ బలము చేత నింపబడుతున్నారు. పాప మరణము నుండి వారు విడుదల పొందుకున్నారు. వారు నామకార్థమైన వారు కాదు. వారి గుండెల్లో వారిని మరణం వరకు పంపిన దేవుని ప్రేమ మండుచున్నది. గతించిన రాత్రి నా యొక్క కుమార్తె బెక్కి ద గ్లాడియేటర్స్ ఖడ్గ మల్ల యోధులు నాకై చదువుతున్నదామె అన్నది. నానా ఇది విను అని నన్ను క్షమించు, ఈ సమయంలో నేను పేరు చెప్పలేను. అయితే ఒక యవ్వన క్రైస్తవుడు త్రోసివేయబడ్డాడు ఒక ఖడ్గం మలుడు వలె రోమా రంగశాలలో పోట్లాటానికి. నేను ఆ యుద్ధ రంగశాలలో నిలబడ్డాను, ప్రార్థించాను. ఆ పాత గోడలు పడిపోతున్నవి. వారు అక్కడ పెట్టి ఉన్నప్పుడు వారిని చూడటానికి వారు ఇష్టపడేవారు. ఒకరిని ఒకరు చంపుకుంటారు. పురాతన దినములలో ఒకరిని ఒకరు చంపుకున్నటకు ఒకరిని ఒకరు కలుసుకుంటారు. అది అదే దేవుడు దానికి వ్యతిరేకి. ఒక ధైర్యశాలి క్రైస్తవం యొక్క మొట్టమొదటి గుర్తు ఏదనగా ఒక మనిషి చంపటకు నిరాకరించుట. అవునది నిజం. నీవు అతన్ని కత్తితో పొడవటం కంటే అనేక మార్గములా నీవు అతన్ని చంపగలవు. అతని ప్రవర్తన గురించి వ్యతిరేకముగా మాట్లాడుట అనేక విధములుగా అది చేస్తున్నది. అయితే ఈ మల్లయుద్ధ వీరుడు అతనిపైకి సింహాన్ని వదిలివేస్తారు. దేవుని యొక్క బలము శక్తి ద్వారా తన యొక్క కత్తితో ఆ సింహాన్ని అతడు చంపుతాడు. ప్రజలు చప్పట్లు కొడతారు. అది విరోచితమైనది. వారు నిలబడతారు. వారు ఇంకొక దాన్ని విడిచిపెడతారు. తన కత్తితో అతడు దాన్ని చంపాడు. ఆ తర్వాత వారు ఒక మనిషిని వదిలిపెడతారు, ఒక బలమైన ఎత్తైన నల్లని ఆఫ్రికా అన్యుని వదిలిపెడతారు. ఈ క్రైస్తవతంతో పోరాడవలసి ఉంటున్నది. ఏదైతే అతడు చేయకూడదో అదే చేయవలసి ఉండెను. అయితే పోరాటంలో ఆఫ్రికా అతన్ని పడగొడతాడు, నేరుగా అతనిపై తన కత్తిని పెట్టవలసి ఉంటున్నది. బహుశా ఆఫ్రికా అతను చెప్తాడు, అయ్యా త్వరగా నన్ను చంపు, ఎందుకనగా నేను బాధపడుకున్నట్లుగా నన్ను బాధపరచవద్దు, నన్ను చంపు, నన్ను త్వరగా చంపు అని చెప్తాడు. క్రైస్తవుడు కత్తి విసిరివేసి అతని సర్వాంగ కవచం విడిచివేయడు, సామ్రాజ్యపతి యొద్దకు వెళ్లిపోయి, రాజా నేను క్రైస్తవుడును, ఒకరి ప్రాణమును ఒకరు తీయుట నా రక్షకుడు నా ప్రభువు మమ్మలను నిలిపివేయమని చెప్పున్నాడు. అడవి మృగం యొక్క ప్రాణమును నేను తీసివేయదును, నేను తీస్తాను, అయితే నా సహోదరుని కాదు, నేను మానవుని చంపటకు నిరాకరించుచున్నాను. రోమా సామ్రాజ్యపతులందరూ మిగతా వారందరూ లేచి నిలబడి ఇలాగూ అంటారు, ఒక యుద్ధవీరుడైన బానిస రోమా స్వరానికి లోబడ్డ నిరాకరించడం అర్థం. ఒక మనిషిని వారు పిలుస్తారు, ఎగిరి దూకు, ఆ కథ తీసుకు అతను చంపు అని చెప్తారు. అతను ఎగిరిపోయి క్రైస్తవుని ఖడ్గము తీసుకుంటాడు. క్రైస్తవుడు ఆ యుద్ధము లేని ఆయుధము లేని వాడిగా ఉండిపోయి అతని హస్తాలు చాపుతాడు. ఆ మనిషుడు గుండెని కొట్టి తన కత్తితో నేరుగా గుండెల్లో పొడుస్తాడు. అతని ఊపిరితిత్తుల్లో గుండా గలగలమను శబ్దముతో రక్తము చిమ్ముకుని వస్తుంది. ఈ పెద్ద కత్తి అతని ఊపిరితిత్తుల్లోకి వెళ్లినప్పుడు ఈ చిన్న క్రైస్తవుడు తన ముఖాలపైకి పడిపోయి ప్రభుని యేసు నా ఆత్మను స్వీకరించు అని చెప్తాడు. క్రీస్తు కొరకు శ్రమను గుర్చి మనం మాట్లాడుతున్నాము. అటువంటి మనుషులతో పోల్చినట్లయితే మన యొక్క సాక్ష్యము ఏమవుతున్నది? ఓ భూగర్భములోని చెరసాల అగ్ని జ్వాలలు కత్తి అయినప్పటికీ మన తండ్రుల విశ్వాసము ఇంకా జీవిస్తూనే ఉన్నది. క్రీస్తు ఒప్పుకోలు కొరకు మరణమనే ఒప్పుకోలుగా భావించిన వారు ఆ మనుషులు. వారు ఏమి కలిగి ఉండేది? వారు సాక్ష్యాన్ని పొందుకున్నారు, వారు పరిశుద్ధాత్మత నింపబడ్డారు. ఆ మొదటి క్రీస్తువులు మరణానికి భయపడలేదు. ఆ తర్వాత రోమ సామ్రాజ్యము వారిలో ఒకటి ఉన్నదని వారు చూశారు. వారు ఏమి చేశారు? వారు దాన్ని ప్రతిపాదన చేసి అలాగే వెళ్లిపోయి దాన్ని ఒక సంఘ శాఖగా చేశారు. ఈ సాక్షిని పొందుకుండానే మాట ద్వారా ఆచార్యుక్తముగా వారిని దాన్ని తెచ్చారు. ఏ రోజు అక్కడే మనమున్నాము. లూథరన్లు, బాప్టిస్టులు, ప్రెస్బిటేరియన్లు, అనేక మంది పెంతికొస్తు వారు అని పిలుచుకునేవారు దేవుని యొక్క సాక్షిని పొందకుండానే ఈ యాత్రలో వెలుచున్నారు. వారు పరిశుద్ధాత్మయమనే యొక్క సాక్ష్యము. అవునండి, ఎంతటి వ్యత్యాసము! ఆ రోజు ఉన్నటువంటి సంఘములు, ఈనాటి సంఘము, అలాగే సంఘములో చేరు. పాత సామెత చెప్పినట్లుగా ఒక మనిషి సంఘములో చేరినప్పుడు అతడు కొత్త కోటును ధరిస్తాడు. అవునది నిజం. అయితే అతడు సాక్షితో నింపబడినట్లయితే కోటులో కొత్త మనిషిని వారు ధరిస్తారు. అది మనిషి పైన కొత్త కోటును పెట్టడం కాదు, అది కొత్త మనిషిని కోటులో పెట్టడం అవుతున్నది. ఈ రోజు మనకు ఏమి అవసరమైనది? అనేక మంది కొత్త మనుషులను కోటులో పెట్టడం అవుతున్నది. ఆ బోధకుని కోటు నేను మాట్లాడుతుంది. అవును, మనకు విరోధంగా మనకు అవసరము, మరో విధముగా మనకు అవసరము. ఈ దినమున ఈ సంఘము దాని యొక్క మంచి కార్యాలను బట్టి తనకు తాను రక్షించుకోవటానికి ప్రయత్నిస్తున్నది. ఓ, నేను క్రైస్తవుడును, నేను ఎంతో అనురాగభర్తుడిగా ఉండవలసి ఉన్నది, నేను తప్పకుండా చేయవలసి ఉన్నది. అయితే ఓ మొదటి సంఘము వారు ఏమి చేసిరి? వేచి ఉండిరి. వేచి ఉండుట వారికి వారు మార్చుకుంటకు ప్రయత్నము చేయటం కాదు, అయితే దేవుని కొరకై కనిపెట్టుట. దేవుడు తనే వచ్చి పరిశీల నుండి సాక్షులుగా మార్చుటకు. ఈ దినాన మనకు కావలసింది ఇది. చల్లని గంజిలాంటి వారు పరిశీల గుంపు నుండి యేసుక్రీస్తు పునరుద్ధరణ సాక్షులుగా మార్చుటకు, దేవుని యొక్క సాక్షులకు పరిశుద్ధాత్మ వచ్చుటకు ఇంకొకసారి లేక మరలా కనిపెట్టుట అవసరమై ఉన్నది. హల్లెలూయా! పరిశుద్ధాత్మ వట్టి కుండ కాదు, లేదా సంఘము వట్టి కుండ కాదు, ఒక పెద్ద విశాలమైన ప్రజలు వెళ్ళు చావడి కాదు, ఒక భవనం లేదా మరేదో 100 మిలియన్ల విలువ గల ఏదో ఒకటి కాదు. ఆ విధముగా మనమంతా మన ధనమును ఖర్చు పెడుతున్నాము. మిలియన్లు 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 డాలర్లు పెడుతున్నాము. ఈ దినమున సంఘము ఒకప్పటి కంటే ఆర్థికంగా బాగా ఉన్నది. అయితే మనం భవనములు కొనుచున్నాము, మరియు ఇక్కడే మెస్సుసిరిలో ఒక స్థలంలో ఒక గొప్ప వ్యవస్థాపక సంస్థ $6 మిలియన్ పెట్టడం నేను చూశాను. అక్కడ వారు అనే సమయాల్లో ప్రభు యొక్క రాకడ సమీపముగా ఉన్నది అని మేము చెప్తున్నాము అని అంటారు. ఒక పెంతికొస్తు కదలిక, మిగతా వారు పెంతికొస్తు వారు పక్క వీధిలో గుండా వచ్చు, ఇంకా అటువంటివి పెద్ద భవనాలు కట్టుకు ప్రయత్నాలు చేస్తారు. ఇంకా చేతనైన ఉత్తమమైన విద్యావంతులైన బోధకులను తీసుకుని వచ్చి అక్కడ పెడతారు. పరిశుద్ధాత్మ నింపుదలకు దూరంగా వారు వెళ్లిపోతారు, దైవిక స్వస్థతకు దూరంగా వెళ్లిపోతారు, శక్తి యొక్క పరిశుద్ధాత్మకు దూరమై వారు వెళ్లిపోతున్నారు. ఇప్పుడు మనము చేసేదంతా మెథడిస్ట్ వారితో సంపూర్తి చేసుకుంటూ ప్రయత్నాలు చేస్తున్నాము. ఈ గొప్ప సంఘముల సమాఖ్యతో తదితర మండలితో కలిసిపోయి సంపూర్ణంగా మన సవార్థిక స్థాపనమును తిరస్కరించుచున్నాము, సవార్థిక స్థానమును తిరస్కరిస్తున్నాము. ఎందుకంటే మనము నిర్మలాత్మకైపోతిమి, సంఘీభావముగా అయిపోతిమి. ఇప్పుడు వారు సంఘముల సమాఖ్యకు చెందిపోయారు. ఎంతటి సిగ్గుచేటు, ఎంతటి హీనమైన సంగతి! అటువంటి దాని కొరకు ఎంతటి దమనీయత! చనిపోతున్న లోకం యొక్క తరుణాలు, అవకాశాలు, కమ్యూనిజం దాన్ని తింటున్నది. కమ్యూనిజం తయారైన కారణం క్రైస్తవం యొక్క బలహీనత వలన. అవునది నిజం, పిలువబడే క్రైస్తవ్యము. ఈనాడు జీవంగల దేవుని సంఘమునకు ఇటువంటి తరుణం ఇది. పరిశుద్ధాత్మ బాప్తిస్మ యొక్క సాక్ష్యము చేత తన కాళ్ల పైన తాను నిలబడి ఈ లోకమును కదిలించుట. బైబిల్ గ్రంథములో 8:42 అధ్యాయం వీరికి ఇప్పుడు ఉన్న రీతిగా వారికి సమయం ఉండెను. బబులోను రాజు వారిని తీసుకుని పోవటకు వారిపైకి వచ్చినది వచ్చుదాని గురించి వారు భయపడ్డారు. రాజు, అధిపతులు, అధికారులు మొదలగు వారు ఆ ప్రవక్తలను నమ్మలేదు. వారది చేశారని భక్తిగా ఉండటకు వారది చెప్పాలనుకున్నారు. కనుక వారు పెద్దవాడని ఇర్మియాను పిలిచారు. అతడు పిచ్చి పెట్టిన వాడని వారు అనుకున్నారు. అక్కడ ఉన్న అరణ్యంలో ఉండి అతని బయటకు తీసుకుని వచ్చారు. బహుశా అతనికి చుట్టూ దుప్పటి చుట్టుకుని ఉండి ఉండవచ్చును. వెంట్రుకలు ముఖం పైకి వేలాడుచున్నవి, ఆకుకూరలు తినుచున్నాడు. ఇంకా అడవిలో తినటానికి ఏమీ అతనికి దొరకక అవే అతను తినుచు ఉండెను. నడుచుకుంటూ వచ్చాడు. అన్నారు వారు, ప్రవక్త, మా కొరకు దేవుని యొక్క చిత్తమును తెలుసుకొనము అని అడిగారు. మేమేమి చేయవలనో చెప్పు, మేం ప్రభువుకు లోబడిదము, అది మేలైనా లేక కీడైనా అని అడిగారు. అలాగినట్లయితే నేను ప్రభును వెతుకుతాను అని అతను అన్నాడు. అతను వెళ్లిపోయాడు. ప్రభు అతనితో మాట్లాడకబడుపు 10 రోజుల ముందుగానే వెళ్లిపోయాడు. తిరిగి వచ్చాడు, అందరినీ కలిసి పిలిచాడు, ఇలాగ చెప్పాడు, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, అనున్నది నేను పొందుకున్నాను, నా యొద్దది ఉన్నది అని చెప్పాడు. ప్రజలారా ఆలకించుడి అని చెప్పాడు. హల్లెలూయా! మీరు బబులోను రాజు నిమిత్తం భయపడుచున్నారు, మనము రష్యాని గుర్చి భయపడినట్లుగా అన్నాడు. ఐగుప్తులోనికి మీరు పరిగెత్తి పోవటకు మీరందరూ సంశయపడుతున్నారు, ఎందుకనగా అతను రాబోతున్నాడని మీకు తెలుసు కాబట్టి. మనము ఒక పట్టణంలోని మరొక పట్టణంలోనికి అను బాంబుల నుండి తప్పించుకోవడానికి పారిపోతున్నాము, క్షేమకర స్థలములు నిలుచుకుంటున్నాము. అది చేయటం వలన ఏంటి ఉపయోగము? పాపపు ప్రశ్న నుండి విడిపించుకో. ఇర్మియా చెప్పాడు, మీరు దేవుని వైపు మరలినట్లయితే, దేవునికి మీ హృదయం ఇచ్చినట్లయితే, మీ హృదయములు మలుచుకుని ఆయన ఆజ్ఞలు గైకున్నట్లయితే, ఆయన కఠినను అన్నింటినీ గైకుంటే, ఈ మంచివన్నీ చేసినట్లయితే, అలాగైతే బబులోను రాజుకు భయపడవద్దు. దేవుని యొక్క సాక్షి చెప్పినప్పుడు వారు విన్న తర్వాత ప్రజలు ఏమి చెప్పారో మీకు తెలుసా? వారు అన్నారు, నీవు అబద్ధమును ప్రవచించావు, మేము ఐగుప్తు వెళ్లిపోతున్నాము అని అన్నారు. వారు అక్కడికి చేరినప్పుడు ఇర్మియా వచ్చి 2 రాళ్లను తీసుకుని వాటిని బంకమన్న గుంటలో పెట్టి, నా దాసుడైన రాజైన నెబుకద్నెజరు నేరుగా ఇక్కడికే వచ్చును, ఏ విధముగానైనా దానిని అతను తీసుకును, మీరు ఎలాగైనా చచ్చిపోవదురు. సహోదరుడా, ప్రజల కొరకు ఎదురుచూచున్న ఈ కిడి నుండి తప్పించుకోవటానికి ఈ దినమున వేరే దారి లేదు. పాతకాల పరిశుద్ధాత్మమైన పశ్చాత్తాపం కాక నా సహోదరులకు వ్యతిరేకముగా ఏదీ లేదు. నన్ను గురించి నేను మాట్లాడుచున్నాను. అయితే మనము సువార్తికులము, వెలిగ్రహము ఒక గొప్ప సువార్తికుడు, ఓరల్ రాబర్ట్స్ ఒక గొప్ప సువార్తికుడు, వారి గొప్పవారు, వారిని మనం అభినందిస్తున్నాము. అయితే మనకి సువార్తికులు అవసరం లేదు. అదేంటి? రాజకీయాలను నిర్మాతకు చేయుట. మెథడిస్టులను, బాప్టిస్టులను, అన్ని పెంతికొస్తు గుంపులను కలిపి ఏకమ చేసి సహకరింప చేసి మనమెంత పెద్ద అవుతామో చూయించుకునుట, ఎంత మందిని మనము లాగగలమో చూయించుట. మనకి అవసరం లేదు. బలముతోనూ విమోచనతోనూ పరిశుద్ధాత్మ వచ్చు వరకు దేవుని మీద మనం ఆధారపడితే మనకు అవసరం అయి ఉన్నది. మనకు రక్షణ అవసరమై ఉన్నది, సువార్తికులు కాదు. మనకు రక్షణ కావలసి ఉన్నది. మనం ఈ పర్వతమును తీసుకునగలము. మన ఎదురున ఉన్న ఈ పర్వతము ఎవరు? జెరుబ్బాబెలు. అది చదున భూమి ఎగును అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. దేశంలోనే నిలిచిండు. అవును, నిజం. మనకు ఈ దినాన కావలసి ఉన్నది ఉజ్జీవ కాదు, రక్షణలో నుండి బయటికి వచ్చుట. వెస్లీ ఉజ్జీవ దినముల వలె అంగడిలో ఉన్న వారందరూ నొప్పించబడిన వారే క్రింద పడిపోయారు, ఏడ్చారు. దొంగ స్థల అమ్మేవారు ఆహ్లాద స్థలాలు మూసివేశారు. ఏడుస్తూ ప్రార్థించుకు వెళ్లిపోయారు. అది ఈ రోజు మనకు కావలసి ఉన్నది. గత దినమున వారు చేసినట్లుగా 150,000 మంది ప్రోగు చేతి కాదు. వారిలో కొందరు మరియా శుభము అని అన్నారు, మరికొందరు మరేదో చెప్పారు. ఒక చిన్న ప్రార్థన, బయటకు వెళ్ళు, ఒక సాంఘిక దాహము త్రాగు, వెళ్ళిపో, అది ప్రార్థన దినము కాదు. మనకు ఏడ్చి అరపులు అరచు దినము కావలసి ఉన్నది. ఆయన సాక్షిగా పరిశుద్ధాత్మను దేవుడు పంపే వరకు వేచి ఉండుట. ఖాళీ కుండ కాదు, ఖాళీ సంఘ శాఖ కాదు, అయితే మనిషిలో దైవత్వము నిలచినుట కావాలి. మార్కు 16లో యేసు చెప్పాడు, ఆయన పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అంతం వరకు పరంపరంగా వచ్చు ప్రతి తరమునకు ఆయన సాక్ష్యమిచ్చును. ఆయన చెప్పాడు ఈ సూచనలు, సర్వలోకానికి వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మిన వారి వల్ల ఈ సూచక క్రియలు కనబడును, నా నామముల దయములు వెళ్లగొట్టుదురు. ఎంత కాలము ఈ సాక్షి ఉండను? యుగ పర్యంతరము, ఎంత కాలము? ప్రతి తరములోను. నా నామముల దయములు వెళ్లగొట్టుదురు. వారు కొత్త భాషలు మాట్లాడుదురు. వారు పాములను ఎత్తి పట్టుకుంటే లేదా మరణకరమైనది త్రాగితే అది వారికి హాని చేయదు. వారు రోగుల మీద చేతులు పెట్టినట్లయితే వారు స్వస్థత నొందుతారు. యేసు చెప్పి ఉన్నాడు, ఆయన పంపబో పరిశుద్ధాత్మ ఒక సాక్షి అని. యుగాంతరం వరకు, అటు తర్వాత ప్రతి తరానికి. ఇప్పుడు ఆయన చెప్పాడు కనుక మనము ఆయన సాక్షులము. ఆమేన్. ముగింపుగా జాగ్రత్తగా ఒలకించుడి, నేను ముగిస్తుండగా మీ యొక్క గ్రాహ్యమును ధరించుకొనుడి, మనము ఆయన సాక్షులము. ఆయన ఆత్మను పొందిన వారముగా ఆయన సాక్షులము. ఆయన యొక్క వాక్యము సాక్ష్యమిస్తున్నది, కడవర దినములలో పడిపోవుట జరుగుతుంది, భ్రష్టత్వం వచ్చును, చల్లనిది నులివెచ్చని శక్తిహీనమైన సంఘ కాలము ఒకటి వచ్చును. అదే మనము జీవితున్నది, బలములేని యొక్క సంఘము. పైకి భక్తి గల వారి వలె ఉండే దాని శక్తిని ఆశ్రయించిన వారు వారికి దూరముగా ఉండము. అతనికి గుర్తు ఇచ్చాడు, ఒక మనుషుడు దేవుని ఆలయంలో కూర్చుని తనకు తానే దేవుడిని కనపరుచుకును. అను కాలం వచ్చును, అతడు వచ్చును, దేశములను పాలించును. ఇవన్నీ కూడా ఎంత పరిపూర్ణంగా ఉన్నవి. దేవుని యొక్క వాక్యం ఎంత సంపూర్ణమై ఉన్నది. అక్కడి గతంలో రాజైన నెబుకద్నెజరు అతడు కలను కనినప్పుడు దానియేలు ఎలాగూ అతనికి దాని అర్థము చెప్పగలిగినో కదా. ఆ రాజ్యములు ఒక్కొక్కటి బబులోను నుండి మాదీయులు పరస్తికుల వరకు, గ్రీకుల వరకు, రోమా వరకు ఖచ్చితంగా అది ఉండునని దేవుడే చెప్పెను. ఆ విధముగానే ఖచ్చితంగా తేదీ సమయాల్లో పడిపోయినవి. దేవుని యొక్క వాక్యము నిజమైన సాక్షి. దేవుని వాక్యము చెప్పినది, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. భయము చేత మనుష్య హృదయాలు కృంగిపోవును. అపాయకరమైన కాలము, దేశ దేశములు కృంగిపోవును. సంఘములో భ్రష్టత్వము సంభవించును. మనుషులు లేచి గొప్ప గొప్ప వారిగా తాము కనపరుచుకుంటారు. సంఘములో ఉండే శక్తి పోతుంది. పైకి భక్తి గల వారి వలె ఉండే దాని శక్తిని ఆశ్రయించిన వారు సంఘములో చేరటం. ఓ స్థితికి సంఘం వచ్చునని అతడు పలికాడు. దేవుని యొక్క వాక్యము నెరవేరినది అనుటకు మరి యొక్క సాక్ష్యము. సంఘము దానిలోనే ఉన్నది. ఇప్పుడు ప్రతి ఒక్క నిర్మాణాత్మకము అటువంటి స్థితిలోనే ఉన్నది. నేను సవాలు చేస్తున్నాను, దేవుని కొరకై మంట కలిగిన ఏ వ్యవస్థాపకమునైనా నేను సవాలు చేస్తున్నాను. పరిశుద్ధాత్మత నింపబడి వాటిని ఆ సూచికలు వెంబడించునని, నాకు ఏ మనిషినైనా చూయించమని నేను సవాలు చేయుచున్నాను. ఏ సంస్థాపకమైనా సరే లేచి నిలబడి ఒకటి నాకు చెప్పండి, అలాంటిది ఏదీ లేదు, పుట్టినలో అది లేనే లేదు. అవునది నిజం. అవన్నీ కూడా శక్తిహీనమైనవి, మృతమైపోయినవి. అర్థమైనదా? అయితే ఆయన ఇంకా ప్రవచించాడు, ఆ దినమున నిజమైన సంఘము ఉండునని, చిన్న మంద ఒక శేషము అది ఉండునని అతను చెప్పాడు. ఇంకా అది ఉంటుంది. తమ దేవుని ఎరిగిన ప్రజలు ఉంటారు. ప్రవక్త చెప్పినాడు, కడవర దినాలలో గొప్ప కార్యములు చేయుదురు. అతను చెప్పినాడు, కడవర దినాల్లో సాయంకాలపు వెలుతురు ఉండును అని. ప్రవక్త అలాగ చెప్పినాడు. దేవుని నిజమైన సాక్షి ఆ విధముగా చెప్పాడు, సాయంకాల వెలుతురు ఉండునని. సాయంకాల వెలుతురునగా ఏంటి? ఉదయపు వెలుగులాంటిదే. ప్రవక్త పలికాడు, పగలు కాదు, రాత్రి కాదు, అటువంటి ఒక దినముండును. ఆ దినమున బయట ఏ విధముగా ఉన్నదో అటువంటి మసక దినము. బయటకు ఎలాగ వెళ్లవల్లో చూచుటకు తగినంత వెలుతురు అయితే అస్తమయ కాలమున వెలుతురు కలుగును. అది ఏమై ఉంటున్నది? వారందరూ తిరిగి వెనుకకు వచ్చుచున్నారు. ఆరంభ కాలంలోకి తిరిగి వెళ్ళుచున్నారు. కడవరి దినమున సాయంకాల వెలుతురు ఉండును, ప్రకాశించును. ఆయన చెప్పి ఉన్నాడు కడవరి దినాల్లో ప్రవక్త పుట్టునని. మలాకి 4 లోతు దినాల్లో సూచనలు ఇచ్చుట మొదలైనవి. ప్రజల వెనుకకు తిరుగునట్లు ప్రవచించుట. ప్రప్రథమ పెంతికొస్తు పితరుల విశ్వాసం నొద్దుకు త్రిప్పుట. మూలమునొద్దుకు తిరిగి త్రిప్పుట. బైబిల్ నొద్దుకు తిరిగి త్రిప్పుట. సంస్థాపకములకు సంఘ శాఖలకు దూరమవుట మరియు ప్రప్రథమ నొద్దుకు తిరిగి వెళ్ళుట. ఆరంభ పెంతికొస్తు యొద్దకు, ఆరంభ పరిశుద్ధాత్మతి నింపబడుట యొద్దకు, ఆరంభ దేవుని శక్తి నొద్దుకు తిరిగి వెళ్ళుట. అది జరుగుతుందని వాక్యమే సాక్ష్యం పలుకుతున్నది. సాయంకాల సమయమున వెలుతురు ఉండును, మహిమకు దారిని నీవు తప్పక కనుగొనదవు. నీటి మార్గములో ఈ దినమున వెలుతురు ఉన్నది. ప్రశస్తమైన యేసు నామములో పాతి పెట్టబట్టి యవనులు వృద్ధులు మీ సమస్త పాపముల కొరకై పశ్చాత్తాపులు కండి, పరిశుద్ధాత్మ తప్పక లోపల ప్రవేశించును. సాయంకాల వెలుతురులు వచ్చినవి. దేవుడు క్రీస్తు ఒకటే అన్నది అది నిజం. దేవుని యొక్క సాక్షి పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ తానే మనలో జీవించి సమస్థాపకులతో ఏనాడు కలవదు. దేవుని నీవు నిర్మాత్మకం చేయలేవు. ఓ ఆయన దేవుడు, అదేమి చేయను? దాని మొదటి స్థానమునందుకు అది తిరిగి వెళ్లిపోవును. అరుముములోకి అది వెళ్లిపోవును. అసలైన దానిలోనికి అది వెళ్లిపోవును. అది ఎక్కడ ప్రారంభించినదో అక్కడికే తిరిగి వెళ్లిపోవును. వారు చేసినట్లుగానే అదే విధముగా బాప్తిసం ఇచ్చును. అది చేసినట్లుగానే అదే విధముగా పరిశుద్ధాత్మనది బోధించును. అది చేసినట్లుగానే అదే విధముగా వారు ప్రజలకు బోధ చేయుదురు. వారు చేసినట్లుగానే సంస్థాపనకు అది ఆపుచేయును. వారు చేసినట్లుగానే ఇచ్చయించు వారందరికీ అది స్థలమును ఏర్పాటు చేయును. వారి వలనే వీరును నిర్మలముగా స్వచ్ఛముగా ఉందరు. వారి వలె వీరు పరిశుద్ధాత్మ నింపబడదురు. వారి వలనే వీరును భయం లేకుండా ఉందరు. వారికి జరిగిన విషయాలే కడవరి దినాల్లో వీరికి జరుగును. సాయంకాలపు వెలుతురులు క్రితమున్నట్లుగానే ఉండును. దేవా, ఓ స్వరమును పంపము, బయటికి పిలువము. మనకు అన్ని రకాలైన సాక్షులు ఉన్నారు. అన్ని రకములు మనకున్నవి. మనకు మెథడిస్టు సాక్షి ఉన్నాడు, బాప్టిస్టు సాక్షి ఉన్నాడు, ప్రెస్బిటేరియన్ సాక్షి ఉన్నాడు, కేథలిక్ సాక్షి ఉన్నాడు. ప్రభుచితమైతే రానున్న ఆదివారము సంఘం యొక్క 4 విధములైన స్థితులను గుర్చి నేను మాట్లాడనై ఉన్నాను. ప్రభుచితమైనట్లయితే ఇప్పుడు మనకు అన్ని విధములైన సాక్షులు ఉన్నారు ఈనాడు. అయితే ఒకే నిజ సాక్షి ఉన్నాడు. దేవుడు ఉన్నాడని ప్రకృతి ఇంకా సాక్షిగా ఉన్నది. ఆయన ఉన్నట్లుగానే ఆయన ఇంకా దేవుడే. ఆయన సృజించిన మొదటి వృక్షము అవునది నిజమేనా? ప్రవక్తలు, వెనుకటి ప్రవక్తలు సాక్షి అయి దేవుని వాక్యము కలిగి ఉండేది. దేవుని వాక్యమును పలికిది. వారి ఎదుటినే అది నెరవేరినది. దేవుడే చెప్పిండెను, మీలో ఎవరైనా ఆత్మ సంబంధి కాని ప్రవక్త గాని ఉన్నట్టయితే ప్రభు అయిన నేను అతనికి దర్శనములో నన్ను నేను తెలియచేసుకుంటాను. కలలో అతనితో మాట్లాడేదను. అతడు చెప్పినది నెరవేరినట్లయితే అతని మాట వినుడి. అదే దేవుడు అదే విషయాన్ని ఈరోజు చేయును. అటువంటిది జరుగుట మనము చూస్తున్నాము. సాయంకాల వెలుతురులు వచ్చునని, తిరిగి వచ్చునని ఆయన పలికి ఉండెను. యెహోవా యొక్క భయంకర దినం వచ్చి పొయ్యి వలె భూమిని కాల్చకమునపు పిల్లల హృదయములను తండ్రుల వేపునకు మరల్చుటకు ఒకరు వచ్చును. దురాన అనుబాంబులు వేరాడటం మనం చూస్తున్నాము. గత దినము హిరోషిమా దానికంటే ఎంతో శక్తివంతమైనది. 50 వేడిమి కలిగినది. రష్యా పేల్చినది మనము చూశాము. జపాన్ దేశం సమాధానం కోసం ఎత్తుచూ ప్రార్థిస్తుందంటే ఆశ్చర్యము లేదే. హిరోషిమాలో అది 100 దూరములో ఉన్న వారి కన్నులను నాలుకలను కాల్చివేసినది. దీనిని వారు 50 శక్తివంతమైనదిగా పేల్చివేశారు. ఎక్కడ అది చుట్టూ తిరుగుతున్నప్పుడు అమెరికా ఎక్కడ ప్రేరుడు తప్పించుకున్నదో నేను చూశాను. అది వెళ్లిపోయినప్పుడు, అయితే అది తిరిగి వచ్చినప్పుడు అది తిరిగి అమెరికా మీదుగా వచ్చినది. రేలుడు తప్పించుకొను ఆశ్రయపురాలు తప్పించుకొను సమయం ఇదేనని నేను నీకు చెప్తున్నాను. అవునా? లోక కార్యములలో తప్పించుకుని సమయం ఇదే. నీవు ఎక్కడ పడతావు సహోదరుడే? తిరిగి దేవుని యొక్క హస్తాల్లోకి. అవునది నిజం. పరిశుద్ధాత్మ సాక్ష్యం పలుకును కాక ఆయన దేవుని యొక్క సాక్షి. మనం ప్రార్థించుకుందాము. సహోదరుడే, మేము ఎక్కడ తప్పించుకుందము పడము? మేము దీన్ని నమ్ముతున్నాము. వాక్యం సత్యమని మేము నమ్ముతున్నాము. అది సత్యమని మేము చూశాము. కడవరి దినంలో దీనిని ఆయన ప్రవచించాడని మేము చూశాము. మేమది చూశాము. ఆయన చెట్టు సాక్ష్యమును పుట్టించడం మేము చూశాము. ఆయన పుష్పములు సాక్ష్యమును పుట్టించుట మేము చూశాము. ఆయన వాక్యము సాక్ష్యమును పుట్టించుట మేము చూశాము. ఆయన ఆత్మ సాక్ష్యమును పుట్టించుట మేము చూశాము. సహోదరుడా, మేమేమి చేయవలసి ఉన్నది? బయటికి రమ్ము, లోకం నుండి బయటికి రమ్ము, నీవు ఉన్న వాటిలో నుండి బయటకు ఆనుకో. అలాగే సహోదరుడా, మేము ఎక్కడ ఆరంభించము? దేవుని హస్తాల్లోకి పారిపోయి దాక్కు. ప్రభువా, నన్ను నింపుము. ఓ ప్రభువా, నీ సాక్షితో నన్ను నింపుము. పరిశుద్ధాత్మ నా యొక్క మార్గదర్శియగునుగాక అని చెప్పు. ఓ, నేను క్రైస్తవుడను, నేనిది చేయకూడదు, నేను అది చేయకూడదు అని ప్రతిదినము తిరుగుతూ నేను చెప్పకుందును కాక. నేను పరిశుద్ధాత్మ చేత ఎంతగానో శక్తివంతునవుదును కాక. తద్వారా నా ఆత్మ నిలవలేకుడును కాక. మూఢభక్తి కొరకు నేను భయపడుతున్నాను అని నీవు చెప్తావు. నీవెప్పుడు భయపడవద్దు. దేవుని హస్తాల్లో నీవు పడినట్లయితే అక్కడ ఒక రవంత కూడా మూఢభక్తి ఉండదు. వేల్స్ ఉజ్జీవాల్లో ఆ గొప్ప నాయకుడైన వేల్స్ వారతో అన్నారు, నీవెంతో మూఢభక్తి గుంపును కలిగున్నావు అని. అతడు చెప్పగలిగిన కొద్ది మాటలు మాత్రమే అవి. సడలింపు చేసుకో, పరిశుద్ధాత్మ దాని యొక్క మార్గమును పొందుకోని. సడలింపు పరిశుద్ధాత్మయే. ఎటువంటి రవంత అయినా మూఢభక్తి లేవలేదు. లేదు, వరంతా నిజంగా ఆత్మ వల్ల పుట్టారు. పరిశుద్ధాత్మ ఉజ్జీవము. ఓ దేవా, నా యొక్క చిన్న సంఘం పైకి దాన్ని పంపము తండ్రి. కనిపెడుతున్న వీరిపైకి దాన్ని పంపము. మేము ఆ పాత పాట అనేక సార్లు పాడుతున్నట్లుగా తండ్రి, వారు మేడగదిలో ఉండిరి, వారంతా ఏకమనస్తో ఉండిరి. పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు అదే మన ప్రభు చేత వాగ్దానం చేయబడినది. ఓ ప్రభువా, నీ శక్తిని ఇప్పుడే పంపము. ప్రభువా, నీ శక్తిని ఇప్పుడే పంపము. అవును ప్రభువా, నీ శక్తిని ఇప్పుడే పంపము. ప్రతి ఒక్కరికి బాప్తిస్మిమ్ము. తండ్రివైన దేవా, చిన్న బిడ్డల దగ్గర నుండి ఈ దినమున ఈ గదిలో ఇద్దరు బాలికలను, ఇద్దరు బాలులను నేను ఉంచుకుని ఉన్నాను, నేను కలిగి ఉన్నాను. యవనస్తులు ప్రభువా, వారిపైకి శక్తిని పంపము. మిగతా పురుషులు, స్త్రీలు ఇక్కడ యవనస్తులను కలిగి ఉన్నారు, ఇప్పుడే శక్తిని పంపము. తల్లులు, తండ్రులు ఇక్కడ కూర్చుని ఉన్నారు. బహుశా వారు చనిపోతున్నారేమో. వారు ఒంటరిగా యోర్ధాను దాటవలసి ఉన్నది. ఓ దేవా, వారు అక్కడికి వచ్చినప్పటికీ, ఆ తీరమును సమీపించినప్పటికీ, శ్వాస నిలుపు చేయబోనప్పటికీ, కాంతులు విరజిమును, పాపమందు పుట్టిన పాప శరీరపైకి యెహోవా కోపము వచ్చును. ఏ విధముగా పగుళ్లు తగులుకొనును, మెరుపులు గర్జించును, గంభీరమైన పగుళ్లు, అపాయకరమైన ప్రమాదములు. ఓ దివా, వారు ఇప్పుడే ఏసులో లంగరు వేసుకుందరు కాక. ఆ సమయం వచ్చినప్పటికీ పట్టుకునే లంగరు ఒకటి ఉన్నదని, ప్రతి అపాయకరమైన ప్రమాదమును దాటుటకు, నడిపించుటకు ఒక లంగరు ఉన్నదని ఎరుగుదురు కాక. మెరుపులు మరేది కూడా వారిని ముంచలేదు. ఏసుతో క్షేమంగా వారు ఉంటారు. ప్రభు, ఆ అనుగ్రహము చూపుము, మాపైన కరుణను చూపుము, మా యొక్క పాపాలు క్షమించుము. ప్రభువా, అది అనుగ్రహించుము. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపుము. ఏదో కేవలము మేము సంఘములో చేరి క్రైస్తవులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఏదో కొంత స్వ ఆదరణ పొంది ఒక విధముగా ఒకదానినే తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ నేను సంఘంలో చేరితిని, అది అలాగూ సంతృప్తి చెందకుందును కాక. నేను ఒక క్రైస్తవునవుతానని జనములు ఎదురు చూచెదరు. నేనది ఇప్పుడు చేయకూడదు, ఇక నేనది చేయకూడదు, ఎందుకనగా నేను క్రైస్తవునయ్యాను కాబట్టి. ఓ దేవా, ఆ పరిషేని స్థితి నుండి నేను దురమోదును కాక. దేవా, వేషధారుల గుంపు. ఓ దేవా, ఏ విధముగానైనా నా భావమేదో పరిశుద్ధాత మాట్లాడును కాక. ప్రభువా, అది చెప్పడానికి నాకు మాటలు లేవు. మేము తయారు చేసుకున్న పరిశీలకుటకు ఇష్టపట్టలేదు. దేవా, మమ్మల్ని దైవత్వముతో నింపుము. మా యొక్క ఆత్మలు మంటలు రేగే వరకు, తద్వారా మా బలము ఆయనది అవుట్ అయ్యే వరకు నీ బలముతో, శక్తితో మమ్మల్ని నింపుము. మా యొక్క సాక్ష్యము దేవునిదే, మా మాటలు ఆయనవే. దయ్యములు వణుకును, దాని యొక్క ప్రాబల్యం వలన ప్రపంచం వణుకును, దాని క్రింద బండలు కదలడు. ప్రభువా, ప్రభు మీద ఆధారపడ్డకు ఇష్టపడు వారిని నీవు కనుగొన్నట్లయితే యెహోవా కొరకు ఎదురుచూచు వారు నూతన బలం పొందుదురు. పక్షిరాదు రెక్కల వల్లే వారు పైకి ఎగిరిపోగుదురు. వారు పరిగెత్తుదురు, అలయ్యరు, సొమ్మసలేక సాగిపోవుదురు. ఓ, నాకు బోధించుము ప్రభువా, ఎదురుచూచుటకు నాకు బోధించుము. గుండెలు మంటలు మండుచుండగా ఎదురుచూచుటకు నాకు నేర్పుము. గంభీరమైన ఉద్యమము దేశంలో కొనసాగినయుండగా వారు వేల వేల మంది కలిగి ఉన్నారని పలుకుచుండగా, ప్రభువా, గొప్ప పుష్ప విషయాలు. నా గర్వాన్ని నేను అణుచుకుందును కాక నీ నామమున ప్రార్థించుటకు నా విశ్వాసమును పునరుజ్జింప చేయుము. నా నేత్రములు నీపైనే, నేను ఏమై ఉండాలని నీవు కొరుదువో ఆ విధముగా ఈ భూమిపై నేనుందును కాక ప్రభువా. మేము మా అల్పమైన సున్నితమైన పడవలను ఈ ఉదయం సమర్పణ చేసుకుందాము కాక. ఎంతో గొప్పవి అని మేము తలంచి ఈ సిగ్గుతో కూడిన శరీరం మగు చిన్న ఆలయమును ఆహ్లాదకరమైన స్థలముగా దాన్ని కాపాటుకు అనేక దినములు పనిచేయుటకు మేము మంచి గృహములో మంచి కారులో నివాసముతున్నాము. ఓహో దేవా, దానిపైన మా యొక్క కన్నులుంచి నాము ఈ గొప్ప విముక్తి క్రయమును తొలగించాము. ఓ దేవా, వాటిని ఇక్కడ భూమిపైన విడిచిపెడుతామని తెలుసుకుంటుకై ఈ బలహీనమైన చిన్న వాటిని మేము ప్రక్కన పెడుతాము కాక. ఓ యొక్క పరలోకపు ధనాగారమును, పరిశుద్ధాత్మను, నిజమైన దేవుని సాక్షిని మేము వెతుకుదాము కాక. జయించుట ఎన్నడూ దేవుని యొక్క సాక్ష్యమును భరించదు. ఆత్మ దేవుని యొక్క సాక్ష్యమును వహించును. మా యొక్క సంఘ శాఖలు ఎదిగినా, లేదా మా యొక్క సంఘము ఎదిగినా, లేక మాకు అనేక మంది సభ్యులున్నా, లేదా మాకు బాగుగా వస్త్రాలు ధరించినా, మేము మంచి కాపరులు నడిపినా, మంచి కాపరులు నడిపినా, లేక మంచి ఆహారము భుజించినా, అది ఎలాంటి వ్యత్యాసమును కలుగు చేస్తున్నది? మేమది తప్పక విడవలసి ఉంటున్నది. గత దినము నా యొక్క సొంత తల్లి అక్కడ పోరాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఏమి లాభము? ప్రభువా, నేను గ్రహించితిని, అవన్నీ దేనికి లెక్కకు రావు. యేసు మీదను, పరిశుద్ధాత్మ మీదను మా నేత్రములు నిలిచిను కాక, మా హృదయంలోకి సాక్షయును కాక. మా హృదయములో ప్రభువా మేము ఆయన సాక్షులు అవదుము కాక. మేము ఆ స్థానమందుండి తండ్రి సాక్ష్యం వహించుదము కాక. రోగ బాధలతో ఉండిన వారి యొద్దు నుండి వచ్చినవై ఈ ఉదయం ఈ వేదిక పైన పెట్టిన చేతులు నిండా ఉన్న చేతి రుమాలు పెట్టబడి ఉన్నవి. గత దినము నాకు ఈ వర్తమానం ఇచ్చిన దేవుడే, ఈ ఉదయం సహోదరు ఇగిన బోధము ద్వారా మాట్లాడిన దేవుడే, అది వచ్చుచున్నదని ముందుగా తెలిపాడు. దర్శనములు చూయించిన దేవుడే మాట్లాడును. హృదయాన్ని నేను ఎదిరిస్తున్నాను. విశ్వాసాన్ని బట్టి ఈ పర్వతమును తీసుకుంటున్నాను. ప్రభువునకు ఎదురుగా నిలబడిన గొప్ప పర్వతమైన వ్యాధి ఎవరు నీవు? ఎందుకు నీవు చదును భూమిగా మరుదువు? నది నీ వరువు, మరణ సముద్రమా? దేవుని ఎదురుగా చనిపోయి ఏదేనను నిలబడుచున్న నీవు ఎవరు నీవు? నీ మార్గమును తెరువు, మేము ముందుకు వచ్చుచున్నాము. మేము వాగ్దాన భూమికి వెళ్ళుచున్నాము. ప్రభు వీరిలో ప్రతి ఒక్కరిని స్వస్థపరచము. ప్రస్తుతము ఇక్కడ వ్యాధిగ్రస్తులుగా ఉండి కూర్చున్న వారిని ప్రతి ఒక్కరిని స్వస్థపరచము. వ్యాధి వ్యాధి నీవెవరు నీవెవరవని నీవు తలచుచున్నావు? సతనుడా, అడుగుడుకు నీవెవరు? నీవు కోరు ప్రతి ఒక్కటి కలవరలో నిలిపివేయబడినది. నీవు మోసగాడవు, నీకు హక్కులు లేవు. పరిశుద్ధాత్మతో నింపబడిన శరీరముగా యేసుక్రీస్తు నామములు నిన్ను మేము ఎదిరించుచున్నాము. నా బ్రతుకులో నన్ను నడిపించిన దేవుడు, ఎవరైతే నాకు దర్శనాలు ఇచ్చి ఆయన వాక్యమును బట్టి నెరవేరునట్లుగా ఎవరు చేస్తున్నారో, యేసు క్రీస్తు నామములు ఈ ప్రజల్లో నుండి ఈ ఉదయం ప్రతి వ్యాధిని ఆయనే తరుముని కాక. నీవు చెప్పియున్నావు, మాట్లాడు, అనుమానించవద్దు. నీవు ఏమని చెప్పినది అది జరుగున నేను నమ్మము. నీవు చెప్పినది నీవు పొందుకుంటావు. ఎవరది చేశారు? దేవుని యొక్క సాక్షి అది చెప్పినది. ఆ వాక్యం సత్యమని ఈ ఉదయం నేను సాక్ష్యం పలుకుచున్నాను. సతనా, కనుక నీవు విడిచిపోవలసి ఉన్నది. ఇప్పుడే ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి స్వస్థత పొందుకుందరు. దేవుని యొక్క శక్తి వారి మీదకి వచ్చి ప్రతి ఒక్కరిని స్వస్థపరచును. విశ్వాసము, నిజమైన విశ్వాసము, అనుకుంటున్నాను అలాగూ అని కాదు, అది మంచి చేస్తుంది అని కాదు. అయితే వాక్యమును పలికిన ఆ దేవుడే ఈ ప్రజలపైకి దిగవచ్చును. విశ్వాసంతో వారిని నింపము, పరిశుద్ధాత్మతో వారిని నింపము, వారిని నింపము, వారిని సాక్షులుగా చేయం. ప్రభువా, మేము ఈ పక్షముగా నీకు సాక్షులము కాగలము. నీవు సజీవుడు అని నీకు సాక్షులుగా ఒక నిజ సాక్షిగా ఉందుము. ఈ రాత్రికి సహవాస బల్లమున్నది. మొక్కలు తీసుకుంటకు మన ప్రభు అయిన యేసు శరీరమునకు పోలిక అయిన చిన్న తునకలు మరియు ఆ రక్తమును త్రాగుట. మా పాపపు హృదయములను కడుగము. నా కొరకు ఈ సంగము కొరకు నేను ఏడ్చుచున్నాను. ప్రభువా, మేము బలహీనులము, మేము యోగ్యులము కాదు. మేము సంఘం అని చెప్పుకుంటున్నాము, మేము ఒప్పుకుంటున్న వాటిని మేము జరిగించట్లేదు. మమ్మల్ని సంపూర్తిగా పరిశుద్ధాత్మ తీసుకున్నట్టుకు అంగీకరించట్లేదు. మేము పాపభరితులము. అందువలన ప్రభువా, మేము అనుమానిస్తున్నాము, మేము భయపడుతున్నాము. ఓ పాప భయాలకు మేము సిగ్గుపడి వారినిగా మమ్మల్ని చేయము, మరియు పరిశుద్ధాత్మక సాక్షితో మమ్మలను నింపుము. మేము దేవుని ఆత్మను పొందుకోగలము కనుక దేవుని యొక్క శక్తి కింద వందల మంది కూర్చుండ వరకు వారి హృదయ మంత్రితో లోక అభిమానులు మేమేమి కలిగింటిమో, మేమేమి సంపాదించిమో అందుకై వణికిపోనట్లుగా ఇక్కడ మమ్మల్ని సంధించుము. ప్రభు ఆ దాన్ని గుర్తి శిష్యులు ఏమి తలంచలేదు. వారికి ఉన్నదంతా వారు అమ్మివేసి అపోస్తుల పాదం యొద్ద పెట్టిరి. పేదలను పోషించుటకై దేవా, ఆ విధముగా పరిశుద్ధాత్మను పంపము, తద్వారా మేము కలిగి ఉన్నవి మావని తలంచుకొనుకున్నట్లుగా నీవిచ్చిన వాడితో తృప్తి చెందినట్లుగా చేయము. కొద్దిగా బాధను అనిపించుటకు మేము భయపడుతున్నాము, లేదా మేము బయటకు గెంటివేయబడుదునేమని భయపడుతున్నాము, లేదా మేము కొంచెం నిద్రను పోగొట్టుకుంటామేమోనని, లేక మేము ఒకచోట భోజనం పోగొట్టుకుంటామేమోనని భయపడుతున్నాము. దేవా, నా యొక్క పాపములు, నా సంఘం యొక్క పాపములు ఒప్పుకొంటున్నాను. పరిశుద్ధాత్మక శక్తి చేత ఉయ్యల ఊగుతున్నట్లుగా నేనిక్కడ నిలబడి ఉన్నాను. ప్రభువా, ఆయన మాపైన కదలను కాక, ఆయన మాపైన కదలాడుచున్నాడని నేను నమ్ముచున్నాను. మేము మా వస్త్రములు చింపుకోనవసరం లేదు, మా యొక్క తలంపులను మేము చించుకోనవసరం లేదు, అయితే మా హృదయాలు చించుకుంటాము. మేము ముక్కలుగా చేసుకుంటాము, దాన్ని బట్టి చేసుకుంటాము, దాన్ని బట్టి అక్కడ పెట్టి దేవా, నేను నేరస్తున్న ప్రభువా, నాకు రూపమిచ్చి నన్ను తయారు చేయము. ఇక్కడనే కుమ్మరవాణి ఇంట నేను ఉన్నాను, నన్ను ముక్కలుగా చిల్చుము. దేవా, నాకు రూపమును దయచేయము, నన్ను అచ్చుపోయిము, నిజమైన పెంతికోస్తుగా నన్ను రూపము చేయము. ఓ ప్రభువా, అనుగ్రహము చూపము. ఆ తర్వాత విదేశ సువార్త పొలాలకు, ఇంకా మేము ఎక్కడికు వెళ్లవలెనో దానికై దర్శనమొచ్చును. రోగులు స్వస్థపరచబడదురు, చనిపోయిన వారు లేచెదరు. మాకు అవసరమైన తప్పించుకున్న స్థలాలు అక్కడ ఉండవు. దేవుని యొక్క హస్తము ఉండును. ఎందుకనగా వర్తమాన యొక్క ఆరంభంలో నేను చెప్పినట్లుగా తండ్రి, ఆ ఆకు యొక్క ప్రాణము ఎక్కడి నుంచి వచ్చినదో అక్కడికి తిరిగి వేరునద్దుకు వెళ్లిపోయి మరొక ఋతువు కొరకై ఎదురు చూచును. మరొక ఋతువును మేము సమీపించుచున్నామని మాకు తెలుసు. వాతావరణ మార్పును, ఆత్మీయ వాతావరణ మార్పును మేము సృజించగలుగుచున్నాము. ఆ దినము తెల్లవరబోతున్నది.
A germ of life from the sun, that's botany life, it'll find its way out from under concrete. It'll find its way out from under boards. It'll come from anywhere when the sun begins to shine. No more can you hide life when eternal life comes, when Jesus, who has eternal life and the giver of eternal life, Lord Jesus, when you come, these old frail bodies will be changed in a moment, and the dead in Christ shall rise. And we shall be in that millennium, that next great season that's coming on.
Thank you.
That eternal season. Change us now, Lord, and fashion us so that we can be citizens of that kingdom. I commit myself, Lord, with what life I have left. I don't know how much longer you go to leave us here, Lord. None of us know. The young might say, I'm young, but how do we know? They may be gone before night. The old might say that I'm going right quick, but they may outlive the young. It's all in your hands, Lord. But what we are, we give to you. My soul, my strength, my heart, my all. We dedicate ourselves, Lord, on the altar. Not on this little earthy altar here, Lord, but on that real altar where we're all leaning against this morning, weeping with our tears. We lay on that eternal altar and ask you to take us and mold us and fashion us after your way and make us witnesses. And they never forget this morning the message of the true witness. We have witnesses that we have the best atomic bombs. We have witnesses. We have the machine age and mechanical age. But Lord, the kingdom is coming. There'll be no jet planes. There'll be no automobiles. There'll be none of these atomic bombs. It'll be a kingdom of peace, love, joy, and life. We live for Him. Grant these things, Father, as we commit it to you in the name of Jesus Christ. Amen. I would like to ask this question before I leave. You believe this to be the truth?
Amen.
How many is a witness of the Holy Ghost?
Amen.
How many would like to witness the Holy Ghost? May the God who wrote these words, may He grant to you, my brother and sister, that you'll never have any more peace on this earth until that Holy Ghost fills you.
Amen.
For whether you be church member, pleasant, good, kind, truthful, honest, you may be all of that, and you're a million miles from God.
Amen.
Jesus said, Father, I do not pray for the world, but I pray for these that Thou hast given me and all that will come by them.
Amen.
That they may behold the glory that I had with you before the foundation of the world. Then if you come by this ministry, if you come by a church, He never prayed for you. If you come by an organization, His prayer means nothing to you.
Amen.
But if you come by the witness that the apostles had and of the Holy Ghost, His prayer is, and you know His prayer is going to be answered.
Amen.
That's right. That we will share someday His glory, of seeing Him in the glory that He had before the foundation of the world.
Amen.
I pray that you'll have no rest, no rest at all, until you have received the Holy Ghost. And I pray for myself and for these who raise their hands that has the Holy Ghost. I profess it. You profess it. But Christian friends, we're letting that Holy Spirit lay dormant.
Amen.
We are catering too much to the pleasures of life.
Amen.
We're afraid of a little affliction.
Amen.
We're afraid of these things. Let's lay this world aside. Covet not this world's vain riches.
Amen.
That so rapidly decay. Build our hopes on things eternal. They will never pass away. Hold to God's unchanging hand. Hold to God's unchanging hand. When by earthly friends forsaken, just still more closer to Him cling. Hold to Him. May we, as Christians who claim the Holy Spirit, may we be so ashamed of ourselves. May we be so vexed in our spirit that we'll never cease until we're living, burning lights.
Amen.
Filled with the Spirit and letting Him operate through us. I don't mean in a bunch of fanaticism. You know better than that. I mean in a true, reverent way of God. Through the baptism of the Spirit. Through the power and manifestation. To work in this last days when we know that the end is nigh. God bless you. You've been faithful now to sit here a long time until by my watch it's about 12 minutes after 12. Maybe later than that. But whatever it is, thank you for your undivided attention. My prayer, my blessings be with each one of you. I love you. You proved to be my friend. When I was in need, you proved to be my friend. That's when a real friend shows when they're friends. You prove to be my friend. Friends, I might say hard things and cutting things from here. Maybe you think I degraded your organization or denomination. I did not mean it in that light. I only mean this: to be your friend, I must be truthful. Amen. I must be honest. If I seen you going down the river in a little boat, and I know them falls are just below there, that boat cannot ride those riffles. It cannot do it. You'd sink. And if I scream to you, get out of that boat, it's nothing I got against you. I love you. I'm only trying to save your life. And that's what I say this morning when I say these things. It's in the tolerance of love and fellowship that I say it. Friends, whether we are Pentecostals, we need a shaking.
Amen.
Whether we are Baptists or Methodists or whatever we may be, them church friends, as I said to Mr. Coots, the undertaker, he said, Billy is talking about sermons and so forth, and he always come in. He's Catholic. I think his wife is. I believe he is too. However, he comes, always listens to me preach, and he comes down when I go to pray. He'd gather in and stand around. And we was talking about it out there. He said, I always like to hear you, Billy. I said, Mr. Coots, a brand never changes the breed of the cow. If the brand is on a Hereford, it was a Hereford to begin with. The brand doesn't change the breed. So if you're a Methodist or Baptist, or whether you're oneness or two-ness or whatever Pentecostal group you belong to, oh my brother, your brand never changes what you are. You might be called Pentecostal, branded that, but if you're not Pentecostal at heart, in spirit, you're not Pentecostal. That brand is just on a struggle, a straggling. A regular old range cow can wear a good brand, but that don't make it. It might wear Hereford's brand, but it isn't a Hereford. You are a Christian. When you're filled, then there's no other way. There's no creeds. No denomination you can join. No prayers you can say. They're all in vain. You got to be born of the Spirit of God or you're lost.
Amen.
Except the man be born again, he will in no wise
Amen. See
God.
Amen.
That's right. You must be born again. And to be born again, you've got to be filled with the Holy Ghost.
Amen.
The energy of God.
Amen.
God, you've got to open up your life and throw yourself out and let deity, God, tabernacle himself in you.
Amen.
That is truth, my brother, sister.
Amen.
God help us all to receive it is my prayer. Brother Teddy, take the name of Jesus with you. Billy wants me to announce that he will not send out cards this week to you people that wanted to come to the meetings about next week, for it's been announced already. Do you love the Lord?
Yes.
With all your heart?
Amen.
Will you raise your hands to pledge? God, help me. Help me, oh God, to take the name of Jesus with me. May I live the name of Jesus. May I see him in peace. May I invite him into my heart. May he come into my beings. Let me from this day, Lord, be wholly thine. We pledge this, Lord, to you as a people, after this message, that no matter what denomination, what sensation, what we have done, whether we have shouted, whether we have screamed, whether we have spoke with tongues, whether we have danced in the Spirit, or any of these sensations, oh God, let the Holy Spirit bring it into the hearts of the people now to know that those things doesn't count. That it's tabernacling deity, God, in our hearts. Grant it, Father. We ask it in Jesus' name that you'll mold us and make us after thy will. Amen. At the name of Jesus
and joy.
to make another announcement. I forgot. I didn't know it, rather. There's a baptismal service following this. And if anyone here that has not been baptized in the name of our Lord Jesus Amen. Christ, let me say to you as God's servant,
Amen.
Baptism is essential to salvation.
Amen.
He that believeth and is baptized and is baptized shall be saved.
Hallelujah.
Now, if you haven't been baptized in the name of our Lord Jesus Christ, and you have believed on Him and confessed your sins, come now forward after this service, and you can be baptized in the name of Jesus Christ for the remission of your sins. Remember, Matthew said, "Go ye therefore, teach all nations, baptizing them in the name of the Father, Son, and Holy Ghost." The name of Father, Son, Holy Ghost is the Lord Jesus Christ.
Amen.
Father, Son, Holy Ghost is titles that belong to the name of Jesus Christ. All the early church baptized until the birth of the Catholic Church, they all baptized in the name of Jesus Christ. Take the Nicene Council, the Fathers, and so forth through the history, and you'll find. But then they went to using titles instead of name. We, as a church, a group of people, no organization, we remain with the Bible. It's the name of Jesus Christ. Pardon. Take the name of Jesus with you as a shield from every foe. When temptations round you gather, listen, what do you do when temptation? Read that holy name in prayer.
Precious name,
Brother Neville.